స్టూడెంట్స్కి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే మీరు 108 సార్లు గాయత్రి చేయక్కర్లే, 24 సార్లు చేస్తే చాలు, యోగాసనాలు చేయండి. ఈ యోగాసనాలకి బీహార్ స్కూల్ ఆఫ్ యోగా, ఇక్కడికి వచ్చారు కూడా ఆయన, ఆయన చేత ఒకసారి క్లాస్ పెట్టి, ఎందుకంటే యోగా అవి కూడా ఎక్స్పర్ట్ చెప్పినట్టు చేయాలి తప్ప ఏదో అది చూసి ఇది చూసి చూస్తే అది ఫలితాలు రావు, ప్రమాదం ఏం జరగదు. యోగాలో ప్రమాదం ఏం జరుగుతుంది, చేతిలో కాళ్ళు తిప్పితే, అంతకంటే ఎక్కువ తిప్పుతాం కదా సినిమా యాక్టర్స్ డాన్సర్స్, వాళ్ళకేమవుతుంది. అంచేత యోగాసనాలు వేసుకుంటే ఏం ప్రమాదం రాదు, కానీ ఫలితం తొందరగా రావాలంటే తెలిసినవాడ ఆధ్వర్యంలో చేయాలి. బీహార్ స్కూల్ ఆఫ్ యోగా విశ్వవిఖ్యాతి చెందినటువంటి మెడికల్ డాక్టర్స్ కన్ఫర్మ్ చేసినటువంటి ఫారిన్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఆసనాల టెక్నిక్ ముద్ర వేశారు వాళ్ళు, కరెక్ట్గా ఉందని. అందుకని ఆయన్ని నేను అడిగాను, ఆయన ఒక కండిషన్ పెట్టాడు నాకు, కాస్త నాకు 4 నెలల రోజుల ముందు చెప్పండి ఎక్కడ చెప్పాలో, నా ప్రోగ్రామ్ అడ్జస్ట్ చేసుకుని మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. మీకంటే ఎవరు పిలిస్తే వాళ్ళు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో పిలవచ్చు, కానీ ఆయనకు ముందు చెప్పాలని. ముందు చెప్తే ఆయన వచ్చి మీకు టీచింగ్ చేస్తాడు, ఆ టీచింగ్ టైమింగ్స్ అది సెట్ చేసుకుని ఆయన చెప్పినట్టు చేసుకోవడం చాలా మంచిది. అంతవరకు మానేయక్కర్లే, మా టీచర్లే, నేను ఇంతవరకు ఏవో తెలిసిన ఆసనాలు ఉన్నాయో వేసుకుంటూ ఉండండి, మానకండి. మంచి ఎప్పుడు కూడా నేను అడ్జస్ట్ చేసుకుంటాను, తక్షణం చేస్తేనే మంచిది. శుభస్య శీఘ్రం, తక్షణం చేయాలి. నా అలవాటు మీకు అందరికీ తెలుసు కదా, ఏదేనంటే పదండి అంటాను నేను, ఇంకా ఆలోచించను నేను. అది ముహూర్తం ఏంటి, ఏమిటి ముహూర్తం, మంచి ఆలోచన వచ్చిన దానికంటే మంచి ముహూర్తం ఏముంటుందో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మీకు మంచి ఆలోచన రావటమే ఆశ్చర్యం కదా, మరి వచ్చాక తక్షణం చేయకపోతే ముహూర్తం పోతుంది. అంచేత ఇంకొకటి, అందరూ కూడా యుగశక్తి గాయత్రి మ్యాగజైన్ అధ్యయనం చేయండి, ముఖ్యంగా స్టూడెంట్స్ ఒక ఆర్టికల్ తీసుకుని అధ్యయనం చేయండి. సైంటిఫిక్ జర్నల్ లాంటిది, అందులో అంత మహానుభావుడు రాసింది, ఆయన రాసినవే తెలుగులోకి వస్తాయి. ఇంకా న్యాచురల్లీ సబ్జెక్ట్ టఫ్గా ఉంటుంది, ఇంకా ముందు మీరు ట్రై చేయండి, కానీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకేంటి, స్టూడెంట్స్ ఉద్యోగస్తులు మీరు ప్రూవ్ చేయాలి, ఈ మార్గంలో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళకంటే మార్కులు బాగా వస్తాయి, వ్యక్తిత్వం బాగుంటుంది, వాళ్ళంటే అందరూ ఇష్టపడతారు. అది ప్రూవ్ చేయాలి, మీరు మీ ఎబిలిటీని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చేయడానికి ఇందాక 12 పాయింట్స్ చెప్పాను కదా, గుర్తుందా? ఆ 12 పాయింట్స్ సంజీవిని విద్య అంటే అది. ఆ 12 పాయింట్స్ ఒకసారి చూపించమ్మా. ఇక ఇది వ్యక్తిత్వం యొక్క సమగ్ర వికాసము మరియు పరిష్కారము, సమాజ నిర్మాణము, దానికి సంబంధించిన పద్ధతుల నవనిర్ధారణ, అర్థవ్యవస్థ, బ్రతుకు తెరువు ఎలా సబబుగా పొందవచ్చు, మనిషి యొక్క ఆలోచనలో, ప్రవర్తనలో, వ్యవహారంలో సౌమ్యత ఎలా పెంచుకోవాలి, ఈనాటి కుటుంబ నిర్మాణ కార్యక్రమంలో ఎలాంటి పరివర్తనం చేయాలి, శారీరక మానసిక రోగాలకు ఖచ్చితమైన నివారణ ఎలా పొందాలి, అవాంఛనీయతను ఎలా ఎదుర్కోవాలి, ఇప్పటికంటే సుఖప్రదమైన సరళమైన పరిస్థితుల నిర్ధారణ ఎలా చేయాలి, సద్భావన సహకార క్షేత్రాలను ఎలా పెంపొందించాలి, తత్వదర్శన క్షేత్రంలో మార్పుని ప్రతిరోధించే విశ్వాసములను ఎలా అంతం చేయాలి, రాజతంత్రము మరియు ధర్మతంత్రమును సమర్థవంతమైన శక్తులను నూతన యుగానికి అనుకూలంగా ఎలా మలచాలి. యూత్కి ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఇది నేర్చుకుంటున్నారు. ధర్మతంత్రం అంటే రిలిజియన్ అనుకోకండి, ప్రాపర్టీస్. సైన్స్లో రసాయనిక ధర్మాలు, భౌతిక ధర్మాలు అని చెప్తే అదేనా మతం గురించి చెప్తున్నారా, లేకపోతే పదార్థాల లక్షణాలు చెప్తున్నారా? అంచేత మీ మానవ శరీర లక్షణాలు మీకు తెలిస్తే వాళ్ళు రాజతంత్రంలోకి వెళ్తే ఎలా అవుతుంది, ఇది మీకు అనవసరం. ఇది మీకు కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అందులో కొంతమంది అటు వెళ్ళిపోతారు. ఇష్టం ఉన్న వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళాలని లేదు, ఈ 12 మాత్రము మీరు నోటికి రావాలి. సంజీవిని విద్య అంటే ఇది. అందులో నేను హెడ్డింగ్స్ చెప్పేశాను, మీరు ఎలా చేసుకోవాలో, కొన్ని ఎలా ఆచరణలో పెట్టాలో. పదో పేజీకి వచ్చాము. ఇప్పుడే మనం చదివిన హెడ్డింగ్ ఏంటి అంటే, రెండో హెడ్డింగ్, 100,000 మంది కావాలి. ఎలా వస్తారో చెప్పాను కదా, యుగశక్తి 100,000 మంది ఏదో చెప్పేవాళ్ళు అక్కర్లే గురువు గారికి, ఆయన చెప్పింది చెప్పేవాళ్ళు, ఆయన చెప్పింది మ్యాగజైన్లో వస్తుంది, ఆయన హిందీలో ఇచ్చేవాడు, ఇప్పుడు అన్ని భాషల్లోనూ వస్తున్నాయి, తెలుగు భాషలో వస్తుంది. ఏ నెల కానాల ఏం చెప్పాలి అనేది అందులోనే మీకు తెలుస్తుంది. దీన్ని వ్యాపింపజేయండి, అనేక మందికి చెప్పటం మొదలెట్టాలి మీరు. ఇందులో పన్నెండో పేజీ ఇది చూడండి, 8 గంటలు ధన సంపాదనలో. ఉద్యోగం చేయడానికి 8 గంటల కంటే ఎక్కువ పెట్టాం కదా, 7 గంటలు నిద్రపోండి, 5 గంటలు మీ ఇష్టం, దేనికైనా ఉపయోగించుకోండి, అంటే 20 గంటలు అవుతుంది. మిగతా 4 గంటలు నా పనికి ఇచ్చేయండి అంటున్నాడు ఆయన. మీ పని చేసుకోవటానికి రోజుకి 5 గంటలు ఇచ్చాడు, పడుకోవటానికి 7 గంటలు, మీ ఆఫీస్ వర్క్కి 8 అవర్స్, ఇంకా మిగిలితే 4 గంటలు. దాని తర్వాత గవర్నమెంట్ పెన్షన్ పుచ్చుకునే వారిలో 80వ సంవత్సరం వచ్చేంతవరకు శారీరక మానసిక శ్రమ చేయగలిగే వారి సంఖ్య చాలా పెద్దది. వారు అంతరాత్మ పిలుపుని విని యుగధర్మం యొక్క సవాల్ని స్వీకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని ఈ విధంగా సద్వినియోగం చేయవచ్చు. పెన్షన్ పుచ్చుకున్న వాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళు, కుటుంబ పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చి ఉండగలిగే వాళ్ళు, ఇంకా వాళ్ళు నిర్ణయించుకోవాలి. దాని తర్వాత ఎవరి పిల్లలు అయితే సంపాదన ప్రారంభించారో వారిలో చాలామంది నిష్క్రియ జీవితం గడుపుతూ ఉంటారు. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచున్నారు, మిమ్మల్ని ఏ వృద్ధాశ్రమాలకో తొయ్యాలో తెలియక పాపం వాళ్ళు మిమ్మల్ని భరిస్తున్నారు. అంచేత ఆ వృద్ధాశ్రమం బదులు ఇక్కడేదైనా మీరు చేయగలిగితే చేసుకునే పని చేసుకోండి. కానీ ఇక్కడ ఒక సలహా ఏంటి అంటే, ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ టైము, మీ సేవలో ఇక్కడ వాళ్ళ టైము వేస్ట్ చేయకండి. మీరు సేవ చేయించుకునేటంటే ఇక్కడికి రాకండి. దేనికి రావాలి ఇక్కడికి, అది చూసుకోండి. కానీ ఎంత శారీరక బలహీనతలో ఉన్నా ఎవడైనా 1 గంట వచ్చి ఇక్కడ సేవ చేసుకుని వెళ్ళిపోతే, సేవ చేయించుకోకుండా ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం కుట్టబట్టవే కాకుండా వాళ్ళ జీవితాలు ధన్యమైపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఇందాక తీసుకురామా, బాగా డబ్బు సంపాదించి లేక చాలా ధనము వారసులుగా పొందిన వారు తలుచుకుంటే ఈ డబ్బును బ్యాంకులో జమ చేసి లభించే వడ్డీతో జీవితము గడపవచ్చు. చేత పర్వాలేదు, మా తిండి మేము తినగలం. ఇంకా వాళ్ళు ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనల్ని మానేసి ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయి ఈ ప్లాన్లోనే ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయి నేనంతా వదులుకు వచ్చాను కనుక మీరు నాకు సేవ చేయండి అంటే, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళని మెడ పట్టుకుని బయటకు గంటేయండి. సేవ చేసేవాళ్ళు కావాలి తప్ప సేవ చేయించుకునేవాళ్ళు కానీ, మా అధికారాన్ని చూపించేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు గంట లేకపోతే నాకు చెప్పండి, నేను వచ్చి గంటుతా. కానీ ఇక్కడ అహంకారాలు కాదు, భావం అర్థం చేసుకోండి. మీకు ఏదైనా ఒకటి తప్పు జరుగుతోంది ఇలా చేయకూడదు అంటే వాదించండి, అనిపిస్తుంది కదా ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా అని, అది డిస్కస్ చేసుకోండి. డిస్కషన్ అవ్వాలి తప్ప నేను చెప్పిందే జరగాలి అనేది మాత్రము అహంకారాలు వద్దు. నెక్స్ట్ పేజ్, మహిళలలో కొంతమంది వంట మనిషి కానీ చాకల మనిషి కానీ పనిచేస్తుంది ఇళ్లలో. అంటే వాళ్ళు వంట మనిషి చాకల మనిషి అని కాదు, వాళ్ళకి డబ్బుండి వంట వాళ్ళను చాకల వాళ్ళని పెట్టుకుంటే మరి ఆ టైం ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి, మహిళలు ఎక్స్పెషల్గా చేయవలసిన ప్రోగ్రామ్స్ వేరుగా ఉన్నాయి, కానీ అందులో కూడా మెయిన్ ఆధారం ఏంటి అంటే ముందు జ్ఞానం రావాలి, సబ్జెక్ట్ తెలియాలి. అంచేత అందరికీ కామన్ ఏంటి అంటే యుగశక్తి గాయత్రి అధ్యయనం చేయడం. అంటే యుగశక్తి గాయత్రిలో పడిన ఆర్టికల్స్ చదివాక మీకు ఇలా చెయ్యాలి అని అనిపించకపోతే మీరు కరెక్ట్గా చదవలేదు. ఇప్పుడు ఇది చదివి కదా నేను చెప్తున్నా, నేనేం చేయాలో. యుగశక్తి గాయత్రిలో కూడా అలాగే ఉంటుంది, కానీ కొంచెం లెవెల్ ఎక్కువగా ఉంటుంది. ఇచ్చంటే అది జ్ఞానం కదా, లెవెల్ ఎక్కువగా ఉంటుందంటే మీకు అర్థం కాదని నేను చెప్పటం, కొంచెం తీవ్ర ప్రయత్నం చేయాలి, కొంచెం కష్టపడి చదవాలి అని. నెక్స్ట్ పేజీ తీసి, కానీ ఈ పేజీలన్నీ మీరు చదువుకోవాలి. ఇక్కడ ఈ అధిక సంతతి వల్ల పృథ్వీమాత భూభారం పెరిగి త్రాయి త్రాయి అంటుంది. మాతాజీ గురువు గారు మాతో ఏం చెప్పేవాళ్ళంటే, ఖచ్చితంగా అసలు పిల్లలు వద్దులే మీకు అనేవారు. ఇవాళ కూడా నాకు అమెరికా నుంచి ఒక ఫోన్ వచ్చింది, 2012 వరకు అసలు పిల్లల గురించి ఆలోచించవద్దు అని చెప్పాను నేను. పేర్లు మీకు అనవసరం, మీరు విన్నారు కదా, నా మాట విన్నారు కదా. అదే ఈ సలహా ఇవ్వండి. ఇంచేత మీరిద్దరూ కలిసి 11 మంది చేయగలిగే పని చేయగలరు. కానీ ఒక పిల్లవాడు వచ్చాడు అనుకోండి, 11 మంది కాదు, మీరు ఇంకా ఏ పని చేయలేరు. ఆ పిల్లవాడు కాస్త పెద్దవాడు అయ్యేంత వరకు. అంచేత ఈ క్రాంతి కాలంలో పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కానీ అవాయిడ్ చేసుకోగలగడం చాలా మంచిది. కానీ అక్కడ నేను చెప్పానంటే మళ్ళీ మాస్టారు మీరు చెప్పారని నా దగ్గరికి వస్తే నేను ఎప్పుడు చెప్పానంటే మీరు ఇది కూడా రికార్డ్ చేసి, నేనేం చెప్పలే, గురువుగారు ఏం చెప్పారో అది చెప్తున్నాను, ఆయన చెప్పింది నేను పాటించానని మీకు తెలుసు. అంచేత నేను పాటించిందేమో మీకు తెలుసు, కానీ ఇంకా కుటుంబము వాళ్ళేమనుకుంటారో పక్క వాళ్ళు ఏమనుకుంటారో అనే పిరికి వాళ్ళని నేనేం చేయలేను. దమ్ము ఉండాలి, నుంచోగలగాల. నుంచోగలిగితే ఓకే, నుంచోలేకపోతే అందరితో పాటు కొట్టుకుపోండి. ఎవరు నాశనం అవరు. ఇంచంటే గురువుగారు ఇంత ప్రయత్నం చేస్తున్నప్పుడు పృథ్వీ హాయిగానే ఉంటుంది, ప్రపంచం హాయిగానే ఉంటుంది. తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు కంప్యూటర్ మొట్టమొదట ఇండియాకు వచ్చినప్పుడు అసలు ఏ కాలేజీలోనూ ఉండేది కాదు, ఇంజనీరింగ్ కాలేజీ సంగతి వదిలేయండి. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ డౌట్ వస్తుందేమో అన్న భయం కంప్యూటర్స్ చదువుతున్న వాళ్ళకి. మేము చదువుతున్నాము, మాకు ఉద్యోగాలు వస్తాయా రావా, రావు, ఉద్యోగాలు రావు. కానీ కంప్యూటర్ చదివిన వాడు ఉద్యోగం చేయాల్సిన గతి పట్టింది అంటే వాడికి చదవటం రాదు అని అర్థం. కంప్యూటర్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు, వాడిని ఇంటి దగ్గరికి కూర్చుని కోట్లు సంపాదించవచ్చు. కానీ అవంతా ఈ క్లాసులో ఏం చెప్తాను నేను, అది ఎవరికి చెప్పాలి? ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్స్ చదివే వాళ్ళకి చెప్తాను నేను, మీకు ఎందుకు అది? కానీ అదే అనమాట, ఇంకా ఇక్కడ పెళ్ళిళ్ళు పిల్లలు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కెన్ బి అవాయిడెడ్ కంప్లీట్లీ, అది భావం. ఇంకేంటే అప్పుడు వాళ్ళిద్దరూ కలిస్తే, భర్త భార్య ఇద్దరు కలిస్తే 11 చేసే పని చేయగలుగుతారు వాళ్ళు. సరే, ప్రసవ బాధాలంతా మీరు చదువుకోండి, తర్వాత తీసేయండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వీలవుతే రేపు 16వ తారీఖున నేను ఇంటర్నేషనల్గా దీని మీద చెప్పబోతున్నాను. ఇంటర్నేషనల్ ఏనమ్మా అది? తిరుపతిలో మీటింగ్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ వాళ్ళు నన్ను అడిగారు. నేను పరిక్రమలు దాని గురించి చెప్తా. మీకు ఇక్కడ గుర్తుందా, మనం సజ్జల శ్రద్ధ ప్రఖర ప్రజ్ఞాకి మనం ప్రదక్షిణ చేశాం ఒకరోజు రాత్రి. నెక్స్ట్ డే సునామీ కొట్టింది, మీకందరికీ తెలుసు కదా. ఇక్కడే అవ్వలే, చుట్టుపక్కల వాళ్ళు ఎగిరిపోయారు. ప్రదక్షిణలో ఆ శక్తి ఉంది, మీరు ప్రదక్షిణ చేయటం మొదలెట్టకండి పిల్లలు, శక్తి చెప్తున్నాను. అది ఇప్పుడు దేవాలయాలు, గురుకులాలు, అరణ్యకాలు, ఆశ్రమాలు, తీర్థాల గురించి నేను వాళ్ళకి పబ్లిక్ స్పీచే కదా, పబ్లికే స్పీచ్, గ్లోబల్ హెరిటేజ్ వాళ్ళు పెట్టారు, అడిగారు నన్ను. నేను చెప్తే దాని గురించి చెప్తాను. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవాలయాలు అనేది పురోహితులు ఉండేవారు. దేవాలయాల్లో ఉంటారని తెలుసా మీరు? పురోహితులు అంటే పేరు అర్థం ఏంటి? పురానికి హితము కోరేవాళ్ళు. ఇప్పుడేం హితం కోరుతున్నారు దేవుడికి తెలియదు. కానీ పూర్వకాలంలో దేవాలయాలు ఉంటే మందుకు కానీ దేనికి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ముహూర్తాలకు కానీ, ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఏం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు ఆ స్థాయి లేదు. గురువుగారు స్పెషల్గా 5000 పేజీలు రాశారు దాని గురించి. అంచేత దేవాలయాలు ముందు కరెక్ట్ అవ్వాలి, అంటే పురోహితులు కావాలి. ఈ పురానికి హితం చేయటంలో చాలా షార్ట్ కట్ ఏంటి అంటే యజ్ఞాలు. అంచేత ఇది మన సంస్థలన్నింటిలోనూ కూడా, మన ఆశ్రమాలన్నింటిలోనూ కూడా రోజు యజ్ఞం జరుగుతూ ఉండాలి. ప్లస్ యజ్ఞం జరగడం మంచిది కనుక ఎవరైనా ఎవడైనా యజ్ఞం చేయించుకుంటామంటే వెళ్ళి చేసి వస్తూ ఉండండి. అక్కడ కార్యక్రమాన్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళకి హితబోధంతా చేయకండి. మీరు పిల్లలు కనొద్దు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, గురువుగారికి అంతా ఇచ్చేయండి అంటే రెండోసారి మీరు పిలవరు. మంచేత వాళ్ళకి యజ్ఞం చేసుకుంటే చాలు, వాతావరణం శుద్ధి అవుతుంది. అంచేత ఈ దేవాలయాలలో ఉండే వాళ్లే యజ్ఞాలు కూడా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ బాధ్యత మన మీద పడింది. యజ్ఞాలలో మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, బర్త్డే, మ్యారేజ్ డే. తర్వాత ఎప్పుడైనా క్లాస్ చెప్తున్నప్పుడు ఆ విషయాలు చెప్తాను నేను. దీని తర్వాత గురుకులాలు. ఈ గురుకులాలలో ఇది ఒక గురుకులంగా మారుతుంది. గురుకులం అంటే ఏంటి? గురువు చెప్పేది గురుకులంలో చేరుతాడు. ఇంజనీరింగ్ చదివేవాడు ఏ కులానికి చేరుతాడు? మెడిసిన్ చదివేవాడు గురువు చెప్పింది విన్నవాడు అంతే. అంచేత గురుకులం అంటే మీరు హరిద్వార్కు ఎక్కడికో పోక్కర్లేదు, గురువు చెప్పింది. అంచేత ఇది కూడా మన ఇలాంటి ఆశ్రమాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ముఖ్యంగా మనం ఈ చుట్టుపక్కల ఉన్న వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. నారాకోడూరు ఇది, ఇంకో రెండు మధ్యలో ఉన్నాయి అది, దాని తర్వాత కాకువాయి, అది గురుకులాలుగా మారుస్తానండి. దాని తర్వాత ఆశ్రమాలు, ఆరణ్యకాలు, తీర్థాలు అనేది అసలు పూర్తిగా ఇప్పుడు ఎక్కడా లేవు. తీర్థములు అంటే అసలు తీర్థాలు ఎక్కడా లేవు. మీరు తీర్థస్థలం వెళ్తున్నారు అక్కడికి, అక్కడ ఏం కనిపించటం లేదు. తిరుమలకి వెళ్ళిన, షిర్దీకి వెళ్ళిన తీర్థస్థలాలే ఏమంటా, అక్కడ మనకు కనిపించేది ఏంటంటే అడుక్కునేవాళ్ళు కనిపిస్తారు, మొక్కుకున్న వాళ్ళు కనిపిస్తారు. మేమేం కష్టపడము, మా పని చేసి పెట్టు, నీకు ఒక రూపాయి ఇస్తాం లేకపోతే 10 రూపాయలు ఇస్తాం. కొంతమంది కోట్లు వేస్తున్నారని మనం వింటాం తిరుపతి అంటే, వాడు 1 కోటి రూపాయలు వేసి ఉంటే వాడికి ఎంత సంపాదించి ఉంటాడు వాడు? అంచేత అది మీకు అది అర్థమైపోయింది కదా, అది తీర్థాలు కావు. అంచేత ఒకే ఒక తీర్థం ఇప్పుడు యాక్టివ్గా ఉంది, గాయత్రి తీర్థం. అసలు తీర్థం అంటే ఎలా ఉంటుందో అక్కడికి వెళ్తే కానీ మీకు తెలియదు. కానీ ఇప్పుడు దాని గురించి వరీ కాకండి, నేను చెప్తున్నది చూసుకోండి. ఇది ఈ సబ్జెక్ట్ గురించి ఒకనొక సమయంలో చెప్పుకుంటున్నాడు ఆయన పాపం. ఆశ్రమాలు, ఆరణ్యకాలలో వానప్రస్థాశ్రమం ఒకటి చాలా ముఖ్యమైన ఆశ్రమం, ఒకప్పుడు ఉండేది, ఇప్పుడేం లేవు. వానప్రస్థాశ్రమం తీసుకున్న వాళ్ళు నాకేం కల్పిస్తుంది అంటే, మేము వానప్రస్థాశ్రమం తీసుకున్నామనే వెర్రిలో ఉన్నటువంటి వాళ్ళు నాకు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇది వినిపించండి స్పష్టంగా, వానప్రస్థాశ్రమం తీసుకోవడం అంటే సమాజానికి ఏది ఉపయోగకరమైంది అన్నది సమాజం అంతా తిరిగి వాడున్న చోట ఏది చెప్తే బాగుంటుంది అని నేర్పించి వచ్చేవాడు వానప్రస్థాశ్రమం. అది అసలు ఇప్పుడు ఎక్కడుంది? సమాజానికి వాడే ఉపయోగపడ్డేవాడు. ఇంచేత ఇప్పుడు ఆశ్రమాలు లేవు. ఆరణ్యకాలు అంటే అడవులు కాదు, తీర్థములు కాదు. కానీ స్టూడెంట్స్ ఉన్నారు కనుక కొంచెం దీని మోడర్న్ టెక్నాలజీ చెప్తాను నేను. గురుకులాల వరకు అర్థమైంది కదా, గురుకులాలు అంటే ఏంటి? ఇంజనీరింగ్ చదివేవాడు ఇంజనీరింగ్ గురుకులం, మెడిసిన్ చదివేవాడు చదువుతాడు, వచ్చాక ఏం చేస్తాడు వాడు? ఇంజనీర్ ఏం చేస్తాడు? జాబ్ చేసుకుంటాడు. డాక్టర్ ఉద్యోగం అయినా చేసుకుంటాడు, లేకపోతే అంటే వాడు నేర్చుకున్నప్పుడు చాలా కష్టపడి నేర్చుకుంటాడు. కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు వాడు ఉండండి నేను పుస్తకాలు చదివి చెప్తానంటాడా, శ్రమ లేకుండా చెప్తాడా? డాక్టరు కష్టపడ్డాడు, గురుకులలో డాక్టర్ అయ్యాడు, క్లినిక్ పెట్టాడు, క్లినిక్లో ఉండండి నా ప్రొఫెసర్ని అడుగు వస్తాను అంటాడా? చూడగానే ముందు రాసేస్తాడు. అంటే ఏమైంది, వాడు శ్రమ లేకుండా చేస్తున్నాడు కనుక ఆశ్రమం. మరి వీళ్ళు ఈ శ్రమ లేకుండా ఉండే క్లినిక్లో ఉన్నటువంటి డాక్టర్స్, గురుకులంలో నేర్చుకున్న విద్యను శ్రమ లేకుండా సమాజానికి అందిస్తున్న వాళ్ళు సెమినార్స్ పెట్టుకుంటారు. కార్డియాలజీ వాళ్ళు వాళ్ళ సెమినార్స్ పెట్టుకుంటారు. పెట్టుకుని ఏం చేస్తారు, వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని ఇక్కడ ఇలా చేశాం, ఇలా సీరియస్ కేసు వచ్చింది, దానికి ఇలా చేశామని డిస్కస్ చేసుకుంటారు. అది ఆరణ్యకాలు. ఇవన్నీ కూడా ఎవరు ఒప్పుకోవాలి? వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అలా ఒప్పేసుకుంటుందా, లేకపోతే ఓ యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోవాలా? యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఇది కరెక్టే అని. వీళ్ళేదో చేసేస్తాడు ఆపరేషను, అదంతా ఓ డిగ్రీ యూనివర్సిటీలోకి వెళ్ళి ఆ యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకున్నాక వస్తుంది. అంచేత తీర్థస్థలం అంటే ఏంటి? యూనివర్సిటీ, అది ఆ పేర్లు. స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను, అంటే ఇది కన్ఫ్యూజ్ కాకండి. దేవాలయాలు అంటే మీ ఇంట్లో కూర్చొని ఏదో చదువుకుంటుంటారు, స్కూల్కి వెళ్తారు, వస్తూ ఉంటారు. గురుకులాలంటే ఇంజనీరింగ్, ఫిజిసిస్ట్, ఇంజనీరింగ్ ఎక్కర్లే, ఫిజిక్స్ చదివాడు ఫిజిసిస్ట్ అవుతాడు, కెమిస్ట్రీ చదివాడు కెమిస్ట్రీ అవుతాడు, కెమిస్ట్రీ అవుతాడు. వాడు తన జ్ఞానాన్ని సమాజానికి ఇస్తాడు, సమాజానికి ఇచ్చాక తన జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవాలి అంటే సెమినార్స్. సెమినార్స్ అన్నీ ఎంత ఉన్నా ఎడ్యుకేషన్ ఒప్పుకోవాలి అంటే యూనివర్సిటీ ఒప్పుకోవాలి, అవును ఇది కరెక్ట్గా ఉంది అని ఇంక్లూడ్ చేసుకుంటుంది అవి తీర్థాలు. అంచేత ఈ దేవాలయాలు, గురుకులాలు, ఆశ్రమాలు, ఆరణ్యకాలు, తీర్థాలు. తీర్థాలు మారు. సాయి కల్ట్ వాళ్ళకు ఉందనుకో, ఎక్కడికైనా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? శుద్ధికి వెళ్ళాలి. ఎన్నాళ్ళైనా ఎన్ని సంవత్సరాలు డెవలప్ అయినా సత్సైకల్ట్ వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్తారు? ప్రశాంతమే లేదు కదా. కృష్ణ భక్తులు ఎక్కడికి వెళ్తారు? మథురకి వెళ్ళాల్సిందయ్యా. రామ భక్తులు ఎక్కడికి వెళ్ళాలి? అర్థమవుతుందా? ఇంచేత అప్పుడు అక్కడ ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు, అక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు ఎవరూ లేరు. అంచేత దాని గురించి మీరేం వరే కావక్కర్లేదు. అంచేత ఈ శిక్షణ పద్ధతిని శిక్షకులు అందించడానికి శాంతి కుంజి నిశ్చయించుకుంది. దానికి స్వాధ్యాయ సత్సంగాలు కాకుండా చిన్న పెద్ద సమావేశాలు ఏర్పాటు చేయటమైంది. దీని ఆకర్షణతో జన సముదాయం ప్రోగ్రాం చేసి శిక్షణ ఇవ్వగలరు. ఇక్కడ మీరేం చేయాలి? ఓ పూర్ణిమ నాడను, ఓ రామనవమను, గాయత్రి జయంతి అను, ఏదో ఒకటి ఓ పెద్ద ప్రోగ్రాం తీసుకుంటాం. అది చిన్న సమావేశం కూడా అవచ్చు. పెద్ద ప్రోగ్రాం అంటే ఏంటి? స్టేట్లో ఉన్న వాళ్ళందరూ ఒక చోట కలుస్తారు. చిన్న ప్రోగ్రాం అంటే అందరూ రాలేరు కదా, అప్పుడు వాళ్ళు వాళ్ళ చోట్ల చేసుకుంటారు. కానీ వీళ్ళు వీళ్ళు ఒకే విషయం మాట్లాడాలి, ఒకే సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి. అర్థమవుతుంది కదా? దానికి తగిన శిక్షణ ఇవ్వబడుతుంది మీకు అని ప్రోగు చేసి శిక్షణ ఇవ్వగలరు. అది పబ్లిక్ కలుపుతుంది అండ్ ఇంట్రెస్ట్ కలగజేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ సమయదానం అంశదానం చేసి సంస్థతో కలిసిపోతూ ఉంటారు. మీకు అర్థమైందా స్టెప్స్ ఎలా తీసుకెళ్తున్నారు? అంచేత ఒక చిన్న అడుగు మనం వేసేసి మొదలెట్టేస్తే ఆటోమేటిక్గా అది గ్రో అవుతుంది. ఎందుకంటే ఈయన శక్తి ఉంది వెనక తల. కానీ అలా చేస్తే నెక్స్ట్ ఈ మహావిద్య, మహావిద్య అనే మాట కానీ గాయత్రి అనే మాట కానీ ఎక్కడ చేసినా ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని అర్థం చేసుకుంటాం. జీవించటం మర్చిపోయాం మనం. ఏడవటం అర్థమైంది కానీ జీవించటం ఎలాగో మనకి తెలియదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని రకరకాల పేర్లతో చెప్తున్నారు అందరూ. కానీ పరమపూజ్య గురుదేవుడు 7 వాల్యూమ్స్ 2000 పేజీలు అంటే 15,000 పేజీలు ఇచ్చారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీద. 15,000 పేజీలు 7 వాల్యూమ్స్లో ఉంది సత్సంగంలో. అది నేను మెల్లిగా అందజేయడానికి ట్రై చేస్తున్నా పుస్తక రూపంలో. కానీ అంతకంటే ముందు మీకు క్లాసెస్గా ఇచ్చేస్తా అందరికీ. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రపంచంలో ఉన్న సంస్థలన్నీ ఒకవైపు, గురువుగారు చెప్పిన ఒక పుస్తకం దాని గురించి ఒకవైపు పెడితే గురువుగారు ఎక్కువ చెప్పేస్తారు. ఇప్పుడు మీకు అక్కడ చెప్పింది చెప్తే మీకు ఎంత పని వచ్చిందో చూస్తున్నారు. ఈ పని చేయటానికే మీకు షేపులు మారుతాయి. కానీ మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఇది పద్ధతిగా చేయటం లేదు. అంత తేడా. అంచేత మహావిద్య అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, మహావిద్య దేని గురించి చెప్తుంది? జీవించే కళ. ఆ జీవించే కళ అగ్ని మీద ఆధారపడి ఉంటుంది. యజ్ఞం అక్కడికి వస్తుందన్నమాట. జీవించాలి అంటే అగ్ని కావాలి. మీరు తిండి తినాలి, అగ్ని లేకుండా ఏమైనా తినగలరా? వాళ్ళని వదిలేయండి. పళ్ళు తిని బతికేవాళ్ళు శాకాహారులు, శాకాహారులు అంటే నా ఉద్దేశం వెజిటేరియన్స్ అని కాదు, పచ్చికూరలు తినేవాళ్ళు. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు అవి మనం అలా జీవించలేము. జీవించినా నాకు తెలుసు 40 రోజులు అలా ఉన్నాను నేను. మీ పని చేయటానికి శక్తి ఉండదు. ఒకే చోట కూర్చొని సమాధిలోకి వెళ్ళటానికి పళ్ళహారం అది తింటే కానీ అగ్ని సంబంధం లేని ఆహారము మీకు శక్తి ఇవ్వదు. అలానే మనం ఇప్పుడు తింటున్నది ఖచ్చితంగా తప్పు తిండే. ఎందుకు పనికిరాని తిండి, ఎందుకు ఉపయోగపడేటటువంటి ఉపయోగపడనటువంటి తిండి మీకు తింటాం కూడా రాదు. గురువుగారు చాలా విశేషమైనటువంటి కోర్స్ తయారు చేశారు. క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళ్ళేవాడు ఏం తినాలి, బ్యాట్స్మెన్ అవుతే ఏం తినాలి, ఫీల్డర్ అవుతే ఏం తినాలి, ఎంపైర్ అవుతే ఏం తినాలి, అంత సైన్స్ ఉంది అక్కడ. నేను చాలాసార్లు ఆ ప్రయోగాలు చేసి చాలామంది జీవితాల్లో మార్పు తెచ్చాను నేను. కానీ వాళ్ళు చాలా సీరియస్ కేసు అయిపోయినప్పుడు ఆహారం మారిపోతే మీ జీవితాలు మారిపోతాయి. కానీ ఇలా బతికే వాళ్ళ జీవితాలు ఎందుకు మారో ఇంచేంటే అసలు పని చేయని వాళ్ళు ఏం పనిస్తే ఏం చేస్తారు? చేత ఈ పని చేస్తున్నటువంటి అగ్ని, అగ్ని యొక్క శక్తికి గురువుగారు ఏం చెప్పారు అంటే మొట్టమొదటి మనిషికి మంచి ఏంటో చెడు ఏంటో పట్టుకోవటం రాదు. అంచేత సద్బుద్ధి ఇచ్చే గాయత్రి మంత్ర యజ్ఞాలు చేస్తున్నాం, అది సమాజానికి చాలా ఉపయోగపడతాయి. అంచేత ఆ గాయత్రి యజ్ఞం అలాగే జరుగుతూ ఉంటుంది. కానీ అందులో వేసే పదార్థాలు కానీ అవి ఏం చేస్తాయంటే మనిషికి సద్బుద్ధి ఇస్తాయి. కానీ మనం చేసే యజ్ఞాల సంఖ్య సరిపోదు. ఒక యజ్ఞము మామూలుగా మనం చేసేటటువంటి యజ్ఞము 100 మందిని ప్రభావితం చేస్తుంది. ఎంతమంది ఉన్నారు ఆంధ్రాలో? ఎన్ని యజ్ఞాలు చేస్తే అవుతుంది? చేత ఆ యాంగిల్లో మనం కనుక ప్లాన్ వేసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఈ మహావిద్య యొక్క అవతరణము బాగుతుంది. అలాగే ఇప్పుడు గంగా అవతరణం చూపించాను కదా ఇందాక గురువు గారిది, అర్థమైంది అది. భగీరథుడు గంగను తీసుకొచ్చాడు, సత్యయుగంలో తెచ్చాడు. ఆ గంగ ఇప్పటికీ ఉందా లేకపోతే సత్యయుగంలో ఉంటాను కలియుగంలో ఉండను అందా? ఎటొచ్చి ఆ కాలంలో గంగ ఒడ్డున చాలా మంచి మంచి ఆశ్రమాలు ఉండేవి, ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఉన్నాయి, పొల్యూషన్ పెరుగుతున్నాయి, అది వేరే విషయం. అది గంగ తప్పు కాదు, తప్పు అవ్వండి మంది. అలాగే గురుదేవుని యొక్క జ్ఞానగంగ ఇంకా ఆగదు, ఇంకా కొత్త జ్ఞానగంగ ఏం రాదు. అది అర్థం చేసుకోండి, మానవ జాతికి ఇంకో జ్ఞానగంగ ఏం రాదు, అదే జ్ఞానగంగ. మీరు ఎంత అర్థం చేసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారు అనే ఉంది తప్ప, ఒకసారి గంగ వచ్చాక ఇంకో గంగ రాదని మీకు అర్థం అయిపోతే, ఒకసారి జ్ఞానగంగ వచ్చాక అంచేత ఆ జ్ఞానగంగకి తగిన వాతావరణం మనం చేసే యజ్ఞాలు చేస్తాయి. మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, వాళ్ళకి చేసుకుంటే వెళ్ళిపోతే ఆ యజ్ఞం దాని ప్రభావం అలా 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 అంతరిక్షంలో ఉంటుంది. కొంచెం మేఘాల గురించి తెలిసిన వాళ్ళకి, ప్రతి మేఘము నీరు కురవదు, ప్రతి మేఘము వర్షంలాగా మారదు, దానికి ఒక క్రిటికల్ పాయింట్ ఉంటుంది. అంటే అందులో ఆ నీటిలో ఉన్నటువంటి, ఆ మేఘంలో ఉన్నటువంటి నీరు ఒక విశేషమైనటువంటి స్థాయికి వెళ్తే అది వర్షిస్తుంది. అలాగే మీరు యజ్ఞాలు చేసుకుంటూ పోతూ ఉంటారు, ఆ వాతావరణంలో ఆ మేఘాలు తయారవుతూ ఉంటాయి. ఎప్పుడు వస్తుంది అది, ఎక్కువ యజ్ఞాలు చేస్తే తొందరగా వస్తుంది, లేకపోతే మెల్లిగా వస్తుంది, అది ఆపొద్దు. కానీ ఖచ్చితంగా అది జ్ఞానవర్షాన్ని కురిపిస్తుంది అనేది గుర్తుంచుకు చేయండి. నెక్స్ట్, సరే ఇది ఎప్పుడు చెప్పేదేగా, ఇప్పుడు సైంటిస్టులు అందరూ కూడా చేతులు ఎత్తిస్తున్నారు, మేము చేసే ప్రతి దానికి కూడా సైంటిస్టుల కారణం, ఓజోన్ లేయర్లో కన్నం పట్టడానికి సైంటిస్టుల కారణం. నీరు వాయువు పొల్యూషన్ అవటానికి కారణం సైంటిస్టులు, అంటే ఇండస్ట్రీస్. భూమి యొక్క ఫెర్టిలిటీ, ఫెర్టిలిటీ ఏంటండి, సారం పోవడం, కారణం ఏంటి, ఫెర్టిలైజర్స్. అంచేత 21వ శతాబ్దంలో జరుగుతున్న గందరగోళం అంతా అసలు కారణం ఎవరు, ఇంకోటి సైంటిస్టులు. అమెరికాలో ఒక మ్యాగజైన్ వస్తుంది, మెడికల్ కాలేజ్ మెడికల్ ప్రొఫెసర్స్ రన్ చేస్తున్నటువంటి ఈ మ్యాగజైన్ అది, అందులో ఈ కాలము 190 రోగాలు వాళ్ళ మందుల వల్లే వస్తున్నాయని రాసుకుంటున్నారు వాళ్ళు. ఏ డాక్టర్ని అడిగినా అది ఒప్పుకుంటాడు, సైడ్ ఎఫెక్ట్స్. వాళ్ళు డైరెక్ట్గా సైంటిస్టులే రాసుకుంటున్నారు, మా మందుల వల్లే మీకు రోగాలు వస్తున్నాయండి, కానీ మేమేం చేయగలమని అడుగుతున్నారు వాళ్ళు. దానంతటికీ కారణం జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే మీరు చేసే యజ్ఞం, సద్బుద్ధిదాయకమైనటువంటి యజ్ఞం. నెక్స్ట్, సరే ఇప్పుడు ఉద్యోగాన్వేషణలో అంతా జరుగుతోంది, చదువు వేస్ట్ ఇప్పుడు. కానీ అది చదవకుండా మన జీవితంలో ఇప్పుడు లాభం లేదు కనుక చదువుకుంటూ ఈ సంజీవని విద్యను మొట్టమొదటి చెప్పాను కదా, మీ శరీరము ప్రాణశక్తి ఆలోచనలు ఒక లైన్లో పడతాయి, అది ఎప్పుడైతే లైన్లో పడతాయో అనంతమైనటువంటి సామర్థ్యాలు మీకు వస్తాయి. ఇంకోటి సైంటిస్టులందరూ చెప్పేది ఏంటి అంటే, ప్రపంచంలో వనరులకు కొదవ లేదు, వనరులకి కొదవ లేదు, ఉపయోగానికి కొదవ ఉంది. ఎలా ఉపయోగించుకోవాలో తెలియటం లేదు సైంటిస్టులకి. అంచేత అందరూ కోటీశ్వరులు అవ్వచ్చు, గురువుగారు చెప్పేది అంతే తప్ప ఒకడు కాదు, ప్రతి ఒక్కడు 1000 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు. గురువుగారు చెప్పేది అంటే 1000 కోట్ల మంది కోటీశ్వరులు అవ్వచ్చు, కానీ ఏంటి, ఉపయోగించుకోవటం రావటం లేదు. ఉపయోగించుకోవటానికి రాకపోవటానికి కారణం ఏంటి, సంజీవిని విద్య మీకు అర్థం అవటం లేదు. ఆ 12 సూత్రాలు గుర్తుంచుకోండి, అది ఆచరించగలిగేవాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు. ఎంతమంది, 1000 కోట్ల మంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడూ అది ఆచరిస్తే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అవుతాడు. అయినా సమృద్ధి పృథ్వీ గ్రహం మీద తగ్గదు, మీకు అది ఒక అపోహ ఉంది అంతే. వాడికి వస్తే వీడికి వస్తుంది, అందరికీ వస్తుంది, అందరూ ఉపయోగించుకోవచ్చు. అంచేత క్షేత్ర విస్తారం చూసి సరంజామాలు చూచడానికి పెద్ద ప్రయత్నాలు చేపట్టాలి. కానీ ఇదంతా చెప్పాలి, ఈ సంజీవిని విద్య అంతా చెప్పాలి అంటే మనం ఎంతమందికి చెప్పగలం? మనం చెప్పగలిగింది ఇక్కడ, ఇక్కడ చెప్పుకుంటూ పోదాం. బాగా చెప్పగలిగే ఫలితాలు కనిపించడం మొదలెడితే వాళ్ళే వచ్చి అడుగుతారు మీరు ఎలా చేస్తున్నారు అని వెళ్తాం. సరే ఆ క్లీనింగ్ అది ఎలా చేయాలో చెప్పారు. బ్యాక్టీరియా వైరస్ ఎలా పోతుంది, వీళ్ళు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల మీకు డబ్బు ఎంత వస్తుందో చెప్పలేము, కానీ పేరు వస్తుంది, మర్యాద వస్తుంది, నరరత్నములుగా లెక్కిస్తారు, సంస్కారకర్తలుగా గుర్తింపబడతారు. మిమ్మల్ని చూశాక ఇది మాత్రం గ్యారంటీగా మీకు ఇమీడియట్గా లభిస్తుంది. బురదలో కోరుతున్నా సరే ఎవరైనా మంచి మార్గంలోకి వస్తే ఎక్కడున్నా మంచివాడుగా మారుతాడు. నెక్స్ట్, విద్య అమృతమశ్నతే సా విద్య విముక్తయే విద్యా దదాతి వినయం. ఈ మూడు లక్షణాలు రావాలి. ముందు మీరు అమృతత్వాన్ని పొందగలగాలి. మీకు రోగం ఉండకూడదు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి రోగం రాకూడదు. దేనివల్ల వస్తుందని చెప్పాను, అది ప్రాణాయామాలు యోగాసనాల వల్ల. దీని తర్వాత సా విద్య విముక్తయే. ఇప్పుడు విద్య నేర్చుకుందాం అనుకోండి, మీరు ముక్తులవరు, బంధులవుతారు. నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను, ఇక్కడికి టీజేపీఎస్ కాలేజీకి వచ్చి బంధితుడిని అయిపోయాను. ఇంకా అక్కడ తప్ప కెమిస్ట్రీ చెప్పడానికి నాకు హక్కు లేదు. హిందూ కాలేజీకి కూడా వెళ్ళి నేను చెప్పలేను. తెలుసా సంగతి, ఏ డిపార్ట్మెంట్ వాడు ఆ డిపార్ట్మెంటే, ఏ కాలేజీలో ఆ కాలేజీ వాడు బంధుడైపోతాడు. కానీ విద్య తెలిసిన వాడు ఏమవుతాడు, ఫ్రీ అవ్వాలి. వాడు చెప్పగలిగే నాలెడ్జ్ కానీ ఇప్పుడున్న నాలెడ్జ్, మీ నాలెడ్జ్ ఏ పరిస్థితుల్లో వెళ్తుందో, కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి ఏమవుతుంది, ఇంకో కంపెనీ గురించి మాట్లాడటానికి వీల్లేదు. అమెరికాలో ఫ్రీడమ్ ఉంది, ఈ ఫ్రీడమ్ వల్ల ప్రాబ్లమ్ ఉంది. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని కొంతమందిని చూశాను నేను అమెరికాలో, ఏదో యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ పేర్లు ఎందుకు కానీ మాట్లాడుకుంటున్నాం మేము. అంటే సమ్మర్లో నేను రాలేనండి, తర్వాత ఎప్పుడో వస్తానన్నాను. అయితే ఈ యూనివర్సిటీలో ఉంటాను ఉండను నాకు తెలియదండి అన్నది. గ్యారంటీ లేదు, వాడు నోబెల్ ప్రైజ్ విన్నర్ కనుక వాడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. వాడి టాలెంట్ కానీ వాడి జ్ఞానాన్ని కానీ ఎవడైనా అడిగితే ఎవడో ఆపడు. ఇక్కడ అయితే నువ్వు పెర్మిషన్ తీసుకోవాలి. అమెరికాలో ఆదాయం లేదు, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు, ఇంకోడెవడో పిలిచాడు, వాడు అప్పుడే వెళ్ళిపోతాడు రెండో రోజే, చెప్పడు కూడా ఆవిడకి. అదా ముక్తి, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ కట్టబడిపోవటం ఉండటం ముక్త. ఇప్పుడు ఉద్యోగాలు దొరకవు కనుక, ఆ ఉద్యోగమే దొరకటం గొప్ప కనుక ఆ బంధం మీకు నచ్చుతుంది. కానీ నిజంగా విద్య వస్తే ఫ్రీగా ఉంటావు, అందరూ పిలుస్తూనే ఉంటారు. అంతేత మొదటిది ఆరోగ్యము, రోగరహితమైన జీవితము. రెండోది నీ విద్య అందరికీ ఇవ్వగలిగేటటువంటి స్థాయి, ఆ ఫ్రీడంలోకి వస్తారు. కానీ ఇదంతా వచ్చాక నేను గొప్పవాణ్ణి అనుకుండా వాటిలో ఏముంటుంది, అంతే తప్ప నాకు అమృతత్వం వచ్చు, నా దగ్గరికి వచ్చిన వాడి రోగాన్ని నయం చేసేస్తాను, నేను ఎక్కడికైనా వెళ్ళి చెప్పగలను అనే అహంకారం వస్తే విద్య లేదు. ఈ మూడు లక్షణాలు వచ్చేటటువంటిది గుణకర్మ స్వభావముల్లో ఉత్కృష్ట ఆదర్శము చేర్చగలిగే అదే విద్య, దీనినే సంజీవిని విద్య. ఆ 12 పాయింట్స్ మీరు కనుక నేర్చుకుంటే ఈ మూడు లక్షణాలు వచ్చేస్తాయి. నెక్స్ట్, ముందు మీరు వెలగాలి. దీపాలు వెలిగించాలంటే ముందు అంటే మీకు చెప్పాను కదా ఏమేం చేయమన్నాను, ఓంకారాలు, గాయత్రి మంత్ర జపం, సమయదానము, అంశదానము. ఆ సమయ అంశదానాలు ఉపయోగపడాలి మీ మీ ఏరియాలో, లేకపోతే మీకు సంబంధించినంత వరకు. ప్రతి నెల ఒక పుస్తకం రావాలి, ప్రతి నెల ఒక పుస్తకం రావాలి. ఆ పుస్తకానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, 100 మంది దగ్గర 50 రూపాయలు అడిగితే చాలు పుస్తకం ప్రింట్ అయిపోతుంది. అది ఎక్కడ ప్లాన్ చేసుకోండి, ఇది పుస్తకం ప్రింటింగ్కి దానికి ఉండేటటువంటి ఇది. అది వెలుగుతున్న దీపాలు. ఈ వెలుగుతున్న దీపాలు ఏమవుతాయి, ఇవాళ మీరు ఒక పుస్తకం వచ్చి గుద్దుతారు, రేపు మీరు చూసినట్టే. అలాగా గురువు గారి మొత్తము ఇంచేత వెలుగుతున్న దీపాలే ఆరిపోయిన దీపాలు ఇంతవరకు నేను చెప్పుకుంటూ వచ్చాను. కానీ అది ఆచరించండి. సమయదానము, అంశదానము మ్యాక్సిమం ఇవ్వగలిగేటటువంటి వాళ్ళు అధికస్య అధికం శక్తి బలము అంతా ఇవ్వాలి స్టూడెంట్స్కి. మీరు మీ మీ కాలేజెస్లో మీలాంటి విద్యార్థులు ఇంత మార్కులు తెచ్చుకుంటున్న వాళ్ళు, ఇంత తెలివైన వాళ్ళు లేరు అనిపించుకోవాలి. అనిపించుకోవడానికి కావాల్సిన టెక్నిక్స్ ఉన్నాయి, ఆసనాలు వాటిలో నేర్చుకుందరు. కానీ ఇది ఇందాక నేను ముందు చెప్పిందే, బ్రహ్మ మహాప్రళయ దినములలో సర్వత్రా సముద్రం యొక్క ఉప్పు నీటితో నిండి ఉంది. మహాప్రళయం జరిగిపోయాక ఎవరూ లేదు, సముద్రమే ఉంది. ఆ సముద్రం లోపల బురద ఉంది. అప్పుడు ఒక చమత్కారం జరిగింది, నీటిపైన ఒక కమలము ఉద్భవించింది, దానికి సహస్ర దళాలు ఉన్నాయి. కమలము మధ్య నుండి బ్రహ్మ ఉత్పన్నమయ్యాడు. ఆయన వేద జ్ఞానం యొక్క శబ్ద తరంగాలతో సృష్టి ప్రారంభించాడు. ఇది జాగ్రత్త. వేద జ్ఞానం యొక్క తరంగాలతో ఏమీ లేదు, మనుషులు లేరు, డబ్బు లేదు, వనరులు లేవు, ఏమీ లేవు, సృష్టి మొత్తం ఏర్పరిచాడు. మరి వేదమంత్ర తరంగాలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? వేదమాత. వేదమే ఎందుకు, ఆమె తల్లే ఉంటే, వేదాల తల్లే. అందుకని గాయత్రికి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎన్నో పుస్తకం అది 14వ పుస్తకంలో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. క్రాంతిధర్మి సాహిత్యంలోనే ఉంది. తర్వాత అది చూసుకోండి, అదేదో పేరుంది ఆదిశక్తి గాయత్రి, అందులో ఈ విశేషాలన్నీ ఉన్నాయి. తీసే అంచేత బ్రహ్మ సంపూర్ణ సృష్టినే తయారు చేయగలిగితే మీకే ఉంది. మీరు మీ కుటుంబం కాస్త సుఖంగా ఉంటే చాలు. అది ఎంతసేపు సృష్టికే ఆయనకి పెద్ద టైం పట్టకపోతే దీనికేముంది, మీరు కరెక్ట్గా చేయటం కనుక వస్తే 2-3 నెలలు చాలు. చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది మీరు ఎవరు, మీరు ఏ స్థాయి వాళ్ళు. సరే, పౌరాణిక కథ వాస్తవం ఇది అర్థమైపోయింది కదా, దాటేయండి. 21వ శతాబ్దం యొక్క ప్రారంభిక బుడగలు శాంతిపుంజి నేలను పగలగొట్టుకుని ఉద్భవించాయి. ఇప్పుడు ఇవంతా కూడా 21వ శతాబ్ద ప్రారంభమేక శాంతిపుంజి యొక్క బుడగలు ఆవిర్భవిస్తున్నాయి. ప్రతి సంస్థ, ప్రతి ఆశ్రమం కూడా ఓ శాంతిపుంజ లాంటి కార్యక్రమాలు జరగటం మొదలెడితే జరిగిపోతుంది. నెక్స్ట్, ఇక్కడ ఇది బాగా మీరు చదువుకోండి. ఈ పారాగ్రాఫ్ ఎన్నో పేజీలు ఉందమ్మా, ఇది 21వ పేజీ. ఇది చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఇందుకు నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంత బలవంతం చేస్తున్నాను. మనిషి ఎంత, అతని సామర్థ్యం ఎంత, ఎంత ప్రయత్నించినా అతని సామర్థ్యానికి ఒక పరిధి ఉంది. కానీ భగవంతుని విషయంలో ఇలా ఉండదు. ఆయన చూస్తూ ఉండగానే ఋతువులను పరివర్తన చేస్తాడు. ఈ అలౌకిక దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడటం తప్ప మరేమీ చేయలేదు. మనిషి అలా చేయాలనుకున్నా అతని పురుషార్థంతో అది సాధ్యం కాదు. ఇంకా ఇప్పుడు మనం ఏదో చేసేద్దాం అనుకుంటున్నాం, కానీ ఇది ఎందుకు చేయగలుగుతాం? భగవంతుడు అనుకుంటున్నాడు, మహాకాలుడు అనుకుంటున్నాడు, ఈ మార్పు నేను తీసుకొచ్చేశాను అని. అందుకే ముందు చెప్పాను కదా, ఈ మార్పు గ్యారంటీగా జరుగుతుంది. మీకు నేను కూర్చొని మాట్లాడుకుంటోంది. ఆ మార్పులో మనం పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలమా, లేకపోతే ఎవరో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాక వాళ్ళ వెనకాతలు వెళ్తావా? అంతకంటే ప్రమాదాలు ఏం జరగవు. మీరు పేరు ప్రతిష్టలు తెచ్చుకుని గురువుగారి గురించి తెలుసుకుని అంత మహాత్ముడు ఇప్పుడు సహాయం అడుగుతున్నాడు, మీరు చెయ్యండి అని. భగవంతుడు ఎప్పుడూ కూడా ఇవ్వటమే తప్ప అడగటం లేదు. ఇప్పుడు అడగాల్సి వస్తుంది భగవంతుడు. ఇది జాగ్రత్తగా ఆలోచించుకోండి. అవతారాలు వరుస క్రమంలో అవగాహన చేసుకున్నట్లయితే ఆ అవతరణ అసంభవాన్ని సంభవం చేసి చూపటానికి మాత్రమే జరిగిందని తెలుస్తుంది. ఏ అవతారాన్ని చూసుకోండి, అసంభవాన్ని. ఇప్పుడు అదే జరగబోతోంది, అందులో మీ రోల్ ఏంటి? ఈ అవతారాలలో జరిగేది ఏంటి అంటే కొంతమందిని ఎన్నుకుని, తనే ఎన్నుకోడు, మనమే ఎన్నుకోబడాలి. నేను చేస్తానని నువ్వు అనుకోవాలి తప్ప ఆయన హనుమంతుడిని కానీ వాడిని కానీ రెండు అని ఏం పిలవలే. వచ్చారు వాళ్ళు, వచ్చాక ఏం చేశారు, వారిలో గాలి నింపి ఒక చిన్న బెలూన్ని ఎందుకు అంత చిన్న చేస్తాడు, ఇంకా పెద్ద చేయలేడా? నేను ఉత్తిరే అంటున్నాను, ఆయన కావాలంటే ఎవరినైనా ఎంత పెద్దదైనా చేయగలడు. హనుమంతుడు, అంగదుడు, అర్జునుడు, నారదుడు, బుద్ధుడు, గాంధీ వంటి వాళ్ళు చిట్ట చిరుధా కాదు, చిట్ట లిస్టు వేసుకుంటే చాలా పెద్దది. కానీ వీళ్ళందరూ మామూలు వాళ్ళే. మొదట్లో ఎప్పుడైతే ఈ పని చేయటం మొదలెట్టారో ఇప్పటికీ వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నాం, మీ పేర్లు కూడా అలాగే చెప్పుకోబడతాయి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ కూడా నోట్ చేసుకోండి, ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి. పేజీ నెంబర్ ఎంతమైంది చూడండి, ఇది చూడండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది చాలా సమయము దుర్మతి వల్ల వచ్చిన దుర్గతి సహించాము. ఇప్పుడు ఇదంత కష్టాలు ఎందుకు వచ్చాయి? సైంటిస్టులు ఏదో కనిపెట్టేస్తారు, కనిపెట్టేశాక అది దుర్పయోగం అవుతుంది. ఇప్పుడు దానిని త్రిప్పి సరి అయిన స్థితిలోనికి తీసుకురావటానికి ప్రణాళిక వేస్తే మనుష్యులు ఇంత విస్తృతమైన పని చేయలేరని భావించరాదు. మనం ఎక్కడ మారుస్తామండి, ఎలా చేయగలం అనిపిస్తుంది కూడా, భావించరాదు. మనిషికి చాలా కష్టమైన పని కావచ్చు. ఎందుకంటే ఈ పని మనిషి కష్టమైంది. కానీ ఇది మీరు చాలా జాగ్రత్తగా ఇందులోని రహస్యాలు ఆలోచించుకోండి. ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, దానికి కనీసం 1 నెల రోజులు క్లాస్ తీసుకుంటే ఇందులో రహస్యాలు నేను మీకు చెప్పగలను. కానీ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే దీని గురించి తెలుసుకోవాలనుకుంటే రాజీవ్ అని మన మాధురి తెలుసు కదా మీకు, విళక్కయ్య, వాళ్ళు రాజీవ్ దీని మీద చాలా రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసుకుని మాట్లాడచ్చు. సరే, ఎప్పుడు నేనే క్లాస్ పెడతాను అది వేరే విషయం, కానీ ఎప్పుడు ఎక్కడ అనేది నాకే తెలియటం లేదు. అంచేత ఇది భావం మాత్రం అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఆకాశంలో చూస్తే అనేక గ్రహ నక్షత్రాలు తోరణములుగా ఉంచారు. ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు ఎక్కడున్నాయి? ఖాళీ జాగాలు ఉన్నాయి, ఉండి మీరే పడిపోతున్నాయా? ఎందుకు పడిపోవటం? ఏదో ఒక శక్తి ఉంది, మీరు దేవుడు అంటారో ప్రకృతిలో శక్తి అంటారో ఏదో అనండి, ఆ శక్తి అన్ని కోట్ల 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 వాటిని అలా స్థిరంగా ఉంచగలిగినప్పుడు మానవుని మార్చటం ఎంతసేపు? దానికి అది నిర్ణయం చేసుకున్నాం చెప్తున్నారు, మార్చేస్తానని. వాటితో మనం సహకరిస్తామా లేదా అన్నదే ఆలోచించుకోండి. అందుకని ఎక్కువ టైం ఇవ్వండి అని ముత్తుకునేది ఎందుకంటే, ఇప్పుడు నేను నా టైం ఇచ్చిస్తున్నాను, మీరు చూసే ఉండి ఉంటారు కదా. నేను మొత్తం అసలు దేశ విదేశాలకు కూడా ఇచ్చేయటానికి రెడీగా ఉన్నాను. నేను ఎవరు ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళి చెప్పేది ఇంతే, ఈ 20 పుస్తకాలే చెప్తా. కానీ ఈ డీటెయిల్స్ ఇవి డెవలప్ చేయాలిగా, ఇవి డెవలప్ చేసేసాం. దీనికి ఆధారం మళ్ళా శాంతికుంజ హరిద్వారే, అక్కడి నుంచి తీసుకుని దాంట్లో ఉన్నటువంటి మనం కాస్త మన వాళ్ళకి అర్థమయ్యే పాయింట్సే మాత్రమే తీసుకుని రాజీవ్ తయారు చేస్తున్నాడు, అతనితో కాంటాక్ట్ పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. స్టూడెంట్స్కి వార్నింగ్, వారానికి 1 గంట మాత్రమే ఇవ్వాలి మీరు. మిగతాదంతా మీ చదువులు మీ ఆసనాలు అవి చేసుకుంటూ ఉంటారు, ఆ 1 గంట దీనికి వినియోగించండి. మొదట చిన్నగా మొదలైనది నవ్వు తెప్పించవచ్చు, అయినప్పటికీ ఆ కొద్ది సమయంలోనే ఎక్కడ నుండి ఎక్కడ దాకా వెళ్తుంది? బుద్ధుడు గాంధీ వారు ఆందోళన ప్రారంభించినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ సమయం కలిసి వచ్చినప్పుడు అవి ఎంత గొప్ప ఫలితాలు ఇచ్చాయో చూసి ఆశ్చర్యపోవలసిందే. ఇంచేత మీ ప్రయత్నాలు అవి అనేక మందిని ఆశ్చర్యంలో ముంచుతాయి. మన ప్రయత్నాల వల్ల, మన సామర్థ్యం వల్ల కాదు, ఓ మహావ్యక్తి ఒక మహాకాలుడు చెప్పింది చేస్తున్నాం కనుక. అందుకే నేను అందరికీ డైరెక్ట్గా నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు చెప్తా, మీ గురువుల్ని వదిలేయండి, వాళ్ళు ఎందుకు పనికిరారు మీ గురువులు గురువుగారు తప్ప. అనేక మంది గురువుల శిష్యుల్ని డైరెక్ట్గా నేను, అనేక మంది గురువులు థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు, శ్రీ అరవిందో సొసైటీ వాళ్ళు కూడా ఇప్పుడు ఒప్పుకుని ఈ మార్గంలోకి వస్తున్నారు. అంచేత మీరు ఏ గురువు శిష్యులు అన్న పిచ్చి భ్రమలో ఉండదలుచుకుంటే ఉండండి, కానీ ఆ మహాగురువు మహాకాలుడు దిగి మీరు ఇది చేయండి మొర్రం అంటూ ఉంటే మా గురువుని అడగాలి వాళ్ళని అడగాలి అంటే అడుక్కుంటూ ఉండండి, అలవాటు ప్రకారం మీ ఇష్టం అది. నెక్స్ట్ ఇది చూడండి, 9 రోజుల క్యాంపు, 4 రోజుల క్యాంపు ఇక్కడ కూడా జరగాలి. 4 రోజులది యుగశిల్పి క్యాంప్ అంటాం, 9 రోజులది ఇప్పుడు నేను చెప్తున్న క్లాసు. ఇప్పుడు నేను సంజీవిని విద్య గురించి 12 హెడ్డింగ్స్ ఇచ్చాను కదా, 9 రోజుల క్లాసులో వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇంచేత మెల్లిమెల్లిగా మనం ఎక్కడెక్కడున్నా ఆశ్రమమే అక్కర్లే, ఏదో కొన్ని కొన్ని ఊళ్ళు ఉంటాయి అక్కడ ఆశ్రమం ఉండుండకపోవచ్చు. ఏ కరీంనగర్ ఎక్కడ ఉందనుకోండి అక్కడ మనం ఆశ్రమం ఎక్కడి నుంచి తెస్తాం, కానీ మీ ఇల్లు ఆశ్రమంగా మార్చొచ్చు మీరు. అర్థమవుతుంది కదా, ఉన్న చోట దీన్ని ఆరణ్యకాలుగా మార్చాలి. తేడా అర్థమైంది కదా, దేవాలయం, గురుకులం, ఆశ్రమం, ఆరణ్యకం, ఆ తేడా అర్థం చేసుకోండి. సరే, విద్యాలయాల భవంతులు నిర్మించబడతాయమంతా తర్వాత వాటికి చూద్దాం. చేసేయండి ఇక్కడ ఈ పర్టికులర్ ట్రైనింగ్. ఇదివరకు 5 రోజులకి ఇచ్చేవారు, ఇప్పుడు 9 రోజులు చేశారు. అది టైం సరిపోక ఇక్కడ ఒక మ్యాజిక్ జరుగుతుంది. విద్య ఎలా నేర్చుకుంటున్నాం క్లాసెస్లో, ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, ఒకడు వింటూ ఉంటాడు, అంతే కదా. ఎక్కడైనా ఒకడు మాట్లాడుతూ ఉంటాడు, ఒకడు వింటూ ఉంటాడు, కానీ గురువుగారి గ్యారంటీ ఏంటి అంటే, నా కార్యక్రమాలు చెప్తున్నప్పుడు నేను ఇంకో 2 శక్తులు మీలోకి ఇస్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన శక్తి పనిచేస్తూనే ఉంది. దాన్ని అనుభవించగలగటానికే మీకు ముందు ఆ ప్రాక్టీస్ చేయించాను 3 సార్లు ఓంకారం, అది మీకు తెలిసినా తెలియకపోయినా. ఆయన ప్రాణశక్తి దిగుతుంది, తపశ్శక్తి దిగుతుంది. ప్రాణశక్తి వల్ల చేయలేని పనులు చేయగలుగుతాం, తపశ్శక్తి వల్ల పరిస్థితుల్ని మార్చేయవచ్చు. ఈ 2 శక్తులు గురువు గారు ఇస్తారు. అంటే ఈ 9 రోజుల క్లాస్ అంత ఇంపార్టెంట్ కాదు, క్లాస్ ఏముంది, ఇది పుస్తకం చదివితే వస్తుంది. కానీ 9 రోజుల క్లాసు ఇలాంటి చోట జరిగినప్పుడు, ఈ వాతావరణంలో జరిగినప్పుడు ఖచ్చితంగా గురువుగారి యొక్క ప్రాణశక్తి, గురువుగారి యొక్క తపశ్శక్తి కూడా మీకు దిగుతాయి. ఆ ప్రాణశక్తి తపశ్శక్తి మీకు తెలుసు కదా ఎన్ని మ్యాజిక్లు చేస్తాయో, ఆ మ్యాజిక్లు అన్ని మీ జీవితాల్లో జరుగుతాయి. అంచేత మీరు శాంతికుంజికే వెళ్లాలని ఏం కాదు, ఆ కార్యక్రమాలు ఒక ఆశ్రమ వాతావరణంలో సమయదానము అంశదానం ఇచ్చేటటువంటి వాళ్ళు, రోజు యజ్ఞం జరిగేటటువంటిది, దాని తర్వాత ఆసన ప్రాణాయామాలు జరిగేటటువంటిది. ఆశ్రమంలో కూడా రెగ్యులర్ క్లాసెస్ జరగాలి. దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ నేను ఇచ్చే సలహా మర్చిపోకండి, మీ ఉద్యోగాలు కానీ ఏవైనా చేసుకోండి, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళండి. 2 గంటలు ప్రయాణం చేస్తారు మాకు తెలిసి హైదరాబాద్లో ఉద్యోగానికి. దానికి ఇంజనీరింగ్ చదివే వాళ్ళు అయితే చాలాసార్లు చూశాను, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని 60 కిలోమీటర్లు ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉంటారు. హైదరాబాద్లో చూశాను నేను, సీట్ ఎక్కడో వస్తుంది, హైదరాబాద్లో ఉంటాడు, 60 కిలోమీటర్లు పొద్దున్నే వెళ్తాడు, మళ్ళీ 60 కిలోమీటర్లు తిరిగి వస్తాడు. అలాంటిది చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళలేరా, మీ ఉద్యోగాలకి కానీ, మీ పనులకు కానీ, మీ కుటుంబానికి కానీ, మీరు ఎలాగా అన్నది మీ తీవ్రత, మీ తీవ్రత బట్టి ఉంటుంది అది. నెక్స్ట్, అందుకని ఈ ఫార్ములా ఇచ్చారు, గురు గృహే పతనే పఢనే గయేరగురాయి అల్పకాలి విద్యాసభ ఆయి. గురువు ఇంటికి వెళ్తే అంటే ఇలాంటి చోటకి వెళ్తే, శ్రీరాముడు వెళ్ళట అల్పకాలంలో విద్య అంతా వచ్చేసింది. విద్య అంటే గుర్తుంచుకోండి మీ ఎడ్యుకేషన్ కాదు, విద్య అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, హౌ టు లివ్. సరే, ఇది మూర్ఛితులైన వారికి పునర్జాగరణ అనివార్యము, దీని గురించి నేను తిట్టదలుచుకోలేదు. ఇంత చెప్పినా మీలో మార్పు రాలేదంటే మీరు మూర్ఛాస్థితిలో ఉన్నారు. నాకు మూర్ఛాస్థితే బ్రేక్ చేసే ఓపిక ఇప్పుడు నాకు లేదు. మూర్ఛ పోగొట్టుకున్నటువంటి వాళ్ళని కనుక నేను లేపగలిగితే వాళ్ళు మిగతా నిద్రపోతున్న వాళ్ళని మెల్లుగా లేపుతారు. అది చెప్పారు ఆయన. అంచేత ఇది మీరు కాస్త జాగ్రత్తగా చదువుకోండి. మనం ఇది చేద్దాం అనుకుని చేయలేదు అని ఓ పిచ్చి కారణాలు చెప్పారనుకోండి, మూర్ఛితులే మీరు. ఇంత మంచి లాభం ఉంటుంది, ఇంత గొప్పగా ఎదగలరు అని చెప్పాక కూడా ఉండండి, ఆలోచిస్తాను. హూ కేర్స్, నేను మా గురుదేవుడు ఒకే మాట అన్నాడు, నువ్వుకెందుకు అయ్యా వర్రీ అవుతావు, నువ్వు చెప్పుకుంటా పో, వినేవాడు వింటాడు, వినవాళ్ళు వినరు, విన్నవాళ్ళందరినీ నువ్వు చెప్పుకోగలిగినా చాలు, నీ జీవితం ధన్యం అయిపోతుంది, అది మీకు వర్తిస్తుంది. ఇంచేత మీరు యుద్ధాలు చేయటం ప్రయత్నించకండి, మీరు మారలేదు, మీరు మారలేదు అని. మీరు మారిపోండి, మారి తగిన యాక్షన్ చేయాలి, ఆచరణ ఉండాలి. సరే, ఇంకా వాళ్ళ పునర్జాగరణ, ఇంకా వాళ్ళ కర్మానుసారం. ఎందుకంటే గురువు స్వయంగా చెప్పి చేయండి అంటే చేయలేని వాళ్ళకి, గురువు మాత్రం ఏం చేస్తాడు, నన్ను ఇద్దరు లేచినప్పుడు చూద్దాంలే అని వదిలేస్తాడు. ఇందాక నేను చెప్పానే పిల్లలకు శిక్షణ పాఠశాలలో, ఇదివరకు సంగతి చెప్తున్నాడు ఆయన, ఇందాక నేను చెప్పిందే పిల్లల శిక్షణ పాఠశాలలో జరిగేది. గ్రామ పురోహితులు సూత్ర సంచాలన చేసేవారు. ఇప్పుడు పురోహితులకు సూత్ర సంచాలనే లేదు, ఎందుకంటే మీరు వెళ్ళి తొందరగా పూజ చేసేయండి, నేను వెళ్ళిపోవాలంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు, మనం వాడిని పూర్తిగా మంత్రాలే చదవనేమో, చివరికి వాడు కూడా మంత్రాలు మర్చిపోతాడు. కాలేజీలో నేను మొట్టమొదటి రోజు నాకు బాధ గుర్తుంది, 1981లో ఒక చాప్టర్ ఉంది, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అని, 21 పాయింట్స్ ఉన్నాయి. నేను రిటైర్ అయిపోయేటప్పుడు 5 పాయింట్సే చెప్పేవాడిని. 21 పాయింట్లు ఎన్ని పాయింట్లు చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎంట్రన్స్లో అడగలుగుతావి, ఆ 5 అడుగుతారట, ఎంసెట్ 5 రాయాలి కదా, ఎందుకండి 21 పాయింట్స్ చెప్తారు, మీరు 5 పాయింట్స్ చెప్పండి చాలు, 5 పాయింట్స్ ఎందుకే, నేను అది చెప్పనన్నా. నా సమయం పోయింది, పురోహితులకైతే అదేంది, మనం చేశాం తప్పు. అంచేత కరెక్ట్ పురోహితుల్ని మనం తయారు చేయాలి. అందుకే మన ఫ్లాగ్ ఏంటి, వయం రాష్ట్రే లేపాల. అంచేత ముందు మనం మూర్ఛిత స్థితిలోంచి బయటకు రావాలి. యజమానులు వాటి నిర్వహణ కొరకు కావలసిన సామగ్రి పంపిస్తూ ఉండేవారు. ఎవరికైతే అన్న వస్త్రాలే సరిపోయినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ప్లస్ అనవసరమైనటువంటివి ఉండేవి కాదు, లగ్జరీస్ ఉండాలి, ఏసీలు ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి అని. అంచేత ఎంత కావాలి పురోహితులకి, వాడి కట్టుబాట్లు ఉంటే చాలు, సరిపోతూ ఉండేది. ఆ కట్టుబాట్లు ఉంటే చెప్పే మానసిక స్థితిని బ్రాహ్మణత్వం అంటారు. పుట్టాడా లేదా, 50 ఎలా పుడితే ఏముంది, బ్రాహ్మణులకు కూడా బ్రాహ్మణత్వం తెలియదు, క్షత్రియులకి క్షత్రియత్వం తెలియదు, వైశ్యులకి వైశ్యత్వం తెలియదు. ప్రస్తుతం మనం అందరం శూద్రులమే, సేవ చేసేవాళ్ళమే, ఉద్యోగం దొరికితే కానీ మనకి గతి లేదు. అంచేత అందరం శూద్రులమే. అంచేత గురువుగారు చెప్పే బ్రాహ్మణత్వం ఏంటి, తింటానికి ఉంటే చాలయ్యా, నాకు అంతకంటే ఏం ఎక్కువ లేదు, మీరు ఎక్కడ పెడితే అక్కడ ఉండి ఈ విద్య నేర్పుతాను అనేవాళ్ళు, తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళు పురోహితులు, పిల్లల చదువుకి పిడికడు బియ్యం ఇవ్వటం ఎవరికీ బరువు కాదు. విద్యార్థులకు శిక్షణ, విద్యలు రెండు లాభాలు, ఏ విద్య ఏ లేకుండా లభించేవి, అది పురోహితుడు. పురోహితుడయ్యాకంటే గురుకులాలు, దేవాలయాలు. పురోహితులు ఎక్కడుంటారు? దేవాలయాల్లో ఉంటారు. తర్వాత పెద్ద క్లాసులు కావాలంటే గురుకులాలు కావాలి. ఇప్పుడు అసలు గురుకులాలు ఎక్కడా లేవు, ఎక్కడా లేవు. ఒక శాంతి కుంజులో ఉందంతే, అది కూడా దానికోసం ఆవిడ వెళ్తాం లేదు. అసలు అక్కడ గురుకులం ఉందని కూడా తెలియదు. వెళ్తారు, దండం పెట్టేసుకుంటారు, వచ్చేస్తారు. దాని తర్వాత రామకృష్ణకి వచ్చే టైం అయింది, మేము చార్ధామ్ యాత్రకు వెళ్ళాలండి అని అక్కడికి పోతారు. వెళ్ళిందేమో శాంతి కుంజుకి, అక్కడ సామాన్లు పడేసుకుని, ఇంకేంటే అక్కడ డబ్బు అది అడగారు కదా, సామాన్లు అంతా పడేసుకుని తిరిగి వస్తారు. చార్ధామ్ యాత్ర చేస్తారు. అక్కడ ఒక దేవుడు కానీ ఒక దెయ్యం కానీ ఏమీ కనిపించదు. చాలామందికి నాకు తెలిసింది ఏంటంటే ఒళ్ళు నొప్పులు, చలి వల్ల వచ్చినటువంటి కొన్ని బాధలు వస్తాయి తప్ప. ఆ చార్ధామ్ యాత్ర అంటే తెలుసా ఏంటో? బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి. వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరికి గంగను చూశామన్న తృప్తి కనిపించలేదు, యమునను చూశామన్న తృప్తి కనిపించలేదు. అంచేత పెద్ద క్లాసులకి గురుకులాలు ఉండేవి. పూర్వకాలం గురించి చెప్తున్నాడు. ఇందాక చెప్పాను కదా పెద్ద క్లాసులు అంటే ఏంటో. నెక్స్ట్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మనుషులు, వానప్రస్థులకి శిక్షణ ఆశ్రమాల్లో జరిగేది. గురుకులాల తర్వాత ఆశ్రమాలు కదా. ఈ ఆశ్రమాలు ఏంటి? టీచర్స్ ట్రైనింగ్ ఇస్తాయి. దాని తర్వాత ఆరణ్యకాలు, ఆరణ్యకాల తర్వాత తీర్థాలు. విదేశాలలో జ్ఞాన చేతనతో అంతా చేయటానికి బుద్ధుడు తాలూకు పరివ్రాజకులు ఎక్కడెక్కడికో వెళ్ళారు పూర్వకాలంలోనే. ఇప్పుడైతే మనకి ప్లేన్స్ ఉన్నాయి, ఏమున్నాయి, పూర్వకాలంలో ఏమున్నాయి, కాలినడకన వెళ్ళాలి. కానీ మొత్తము దేశ విదేశాల్లో జపాన్, కొరియా, చైనా, మంగోలియా, మంచూరియా, వీళ్ళందరూ తక్షశిల విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందారు. కొంతమంది నలందాలో టిబెట్, బర్మా, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, జావా, సుమిత్ర మొదలగు దేశాలకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఆ తక్షశిల నలంద బేస్ మీద ఆధారం చేసుకుని కరెక్ట్గా అదే మోడల్లో దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం డెవలప్ చేశారు. దాంట్లో మీరు పార్టిసిపెంట్స్ అవుతారు. సరే, ఇంకా అదంతా ఇది ఎలాంటి స్థలాలు ఎక్కడున్నాయని కూడా ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు. అవశేషాలు ఎక్కడున్నాయని, తక్షశిల అవశేషం ఎక్కడుందంటే ఇంకోటి కాదు, తక్షశిల అవశేషం అక్కడుందంటాడు వాడికి పిహెచ్డి వచ్చేస్తుంది. తక్షశిల ఎక్కడుందో తెలీదు. నేను తెలుగు దాంట్లో ఓ పిహెచ్డి చూశాను, రెండు పిహెచ్డీలు. ఒక పిహెచ్డీలో పోతన ఎక్కడ పుట్టాడు, ఒకడేమో అటువైపు చెప్పాడు, ఇంకోడేమో ఇటువైపు చెప్పాడు, ఒకడేమో కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఉందని ప్రూవ్ చేశాడు, వాడికి పిహెచ్డి ఇచ్చాడు. ఇంకోడేమో అది కరీంనగర్ వైపు ఎక్కడో అక్కడ ఉంది, పర్వాలేదులే, ఉందని చెప్పారు. ఇంతకీ నాకు అర్థం కాలేదు, తెలుగు పిహెచ్డీలో పోతన ఎక్కడ పుట్టాడో అన్నది ఇంపార్టెంటా, పోతన ఏం చెప్పాడు అన్నది ఇంపార్టెంటా? నీ మూర్ఖత్వం అర్థమవుతుందా? పిహెచ్డీలు ఎలా ఉన్నాయో ఏం చేస్తాం మన తెలివితేటలు అలా ఏడుస్తున్నాయి. ఇంచేత నిజంగా పోతన ఏం చెప్పాడో చెప్పాలి అంటే చచ్చాడనమాట. ఇప్పుడు చదివేవాడు చచ్చాడు, గైడ్ చచ్చాడు, ఇద్దరికి రాదు. జరుగుతున్నది అది. కానీ రాదు అని చెప్పి ఆ పిహెచ్డీల వల్ల చివరి చివరికి ఏమవుతుంది? ఇంకా దిగజారిపోతారు. ఇంచేత దిగజారిపు లేకుండా ఉండటానికి ఈ సంజీవిని విద్యని మీరు అర్థం, మళ్ళా అర్థమవుతుందో సంజీవిని విద్య 12 పాయింట్స్. ఇంచేత సంజీవిని విద్య మీరు విని ఏం నేర్చుకున్నారు? నిద్ర లేవగానే నీళ్లు తాగాలి, ఆసన ప్రాణాయామాలు చేసుకోవాలి, స్నానం చేశాక 3 సార్లు ఓంకారం, 108 సార్లు గాయత్రి మంత్రం చేసుకోవాలి. దాని తర్వాత కొంత సమయము అంశదానము, సమయదానము ఈ కార్యక్రమాలకి ఇవ్వాలి. అప్పుడు అది సంజీవిని విద్య అవుతుంది. ఇంకా మళ్ళీ సంజీవిని విద్యలో ఏం చెప్పానండి, ఏం చెప్పలేదండి, అడకండి. ఇదంతా ఆచరించేవే చెప్పబడతాయి తప్ప హరికథలు చెప్పబడవు. నెక్స్ట్, ఇది ఇప్పుడు నేను చెప్పిందే చెప్పాను. పనికిరాని ఆలోచనలతో పోతన ఎక్కడ పుట్టాడు అదాం ఇంపార్టెంట్, పోతన ఏం చెప్పాడో ఇంపార్టెంట్. ఎక్కడ పుడితే ఏముంది, ఎక్కడొక్కడ గ్యారంటీగా పుట్టింటాడు. వీళ్ళు చెప్పించోడ మాత్రం గ్యారంటీగా అవ్వదు. ఇంకేంటి, తెలిసే ఉంటే రీసెర్చ్ ఎందుకు? అర్థమైందా? ఈ గాలిదుమారము పుణ్యం పరమాత్మ విషయాలు ఆలోచించే కొంత చేయగలిగిన వారి కళ్ళల్లో అటు అక్కడ తగులుతుంది. అదంతా పిహెచ్డీలు అవి వస్తూ ఉంటే మాకెందుకండి పోతన ఏం చెప్పాడు అంటే మరి కళ్ళల్లో దుమ్ము పడ్డట్టేగా. పోతన గురించి నేను మాట్లాడటంలే, గురువుగారు ఏం చెప్పారు అని ఆలోచించటం మొదలెట్టండి. యుగద్రష్ట అయినటువంటి మొత్తం మహాకాలుడి స్వరూపంలో మొత్తం విశ్వాన్నే మార్చేస్తాననేటటువంటి వ్యక్తి ఇంతే చేయమంటున్నాడు. లేవండి, నీళ్లు తాగండి, యోగాసనాలు వేసుకోండి, మీకున్న సమయ అంశదానాలు బట్టి ఎంత చేయగలరో నిర్ణయించుకోండి, నేర్చుకునేదేదో పద్ధతిగా యుగశక్తి గాయత్రి మ్యాగజైన్ చదివి నేర్చుకోండి. ఇది మొత్తం సంజీవిని విద్య యొక్క క్రక్స్. ఇంకాస్త మనం ఎదగగలిగితే 9 రోజుల క్యాంపు, 4 రోజుల క్యాంపు మనం పెట్టుకోవచ్చు. మన వాళ్ళు 30 మంది వెళ్ళారు అప్పుడు యుగశిల్పి వాళ్ళు, వాళ్ళు వెళ్ళి 1 నెల అయింది, మళ్ళీ యుగశిల్పి క్లాసెస్ ఇక్కడ పెట్టుకుందామనే ఆలోచనే రావటం లేదు వాళ్ళకి. కళ్ళలో దుమ్ము పడింది, మాకెక్కడుంది సామర్థ్యం, మేమేం చేయగలుగుతామండి? నా బాధ నాది, నేను ఎందుకు ఓపెన్గా చెప్తున్నానంటే మళ్ళా మీకు చెప్పే టైం కూడా నాకు ఉండకపోవచ్చు. వేడిగా ఉందమ్మా, మీరేం నేర్చుకొచ్చారు అది చెప్పాలి కదా మనుష్యునికి. దాని విలువే తెలియదు, ఉపయోగిస్తే కదా విలువ తెలిసేది. పరమ పూజ గురుదేవులు శాంతి కుంజులో ఆయన పుట్టినరోజు నాడు వీళ్ళందరూ యుగశిల్పులుగా అక్కడ తయారయ్యారు. ప్రాణశక్తి ఇస్తానన్నాడు, తపశ్శక్తి ఇస్తానన్నాడు, ఆయన అబద్ధం చెప్తాడా? మనం ఉపయోగించుకోవడమే, ఏదో కారణం చెప్తాం, వాళ్ళ వల్ల చేయలేదండి, వీళ్ళ వల్ల చేయలేదండి, మా ఆరోగ్యం బాగోలేదండి. దాటండి ఆ స్థాయిలోంచి, ఇక్కడ యుగశిల్పులు సత్రాలు మొదలవ్వాలి, సంజీవిని 9 రోజుల క్యాంపులు మొదలవ్వాలి. చేయటమే, ఎవరూ రాలేదు. మనం చదువుకుందాం, మళ్ళీ మనం మర్చిపోయి ఉంటాం కదా అక్కడ ట్రైనింగ్లో ఏం పట్టాము, మళ్ళీ మనం చదువుకుందాం. అందుకే ఏం చెప్తున్నాడు, ఇటువంటి ఘోర నిరాశకరమైన పరిస్థితులలో అందరితో పాటు కొట్టుకుని పోకుండా మేమేం చేస్తామండి, ఎవడూ రావటం లేదు, ఏం చేస్తాం? దానికి ఆయన ఇచ్చిన జవాబు ఏంటి, గురువుగారు ఇచ్చిన జవాబే సంజీవిని విద్య. అవును, ఎవడు రావటం లేదు, ఏం చేయాలి? నువ్వు వెళ్ళి క్యాంప్ చేసి వచ్చావు కదా, ఏం చెప్పారు క్లాసులు వరుసగా చెప్పమంటే చెప్పలేరు. 4 రోజులు అయిపోయింది పాపం వాళ్ళకి, సంవత్సరం అయింది, 4 రోజులు కరెక్ట్గా 1 నెల అయింది అనుకుంటుంది, సంవత్సరం అయింది కదా, ఒంటరిగా నడు, నువ్వు చదువుకో, 1 సంవత్సరం అయింది అంతే కదా, మరి ఏం నేర్చుకున్నాడు? ఒంటరిగా నడు, ఒంటరిగా చదువుకో, చదువుకున్నది ఏదో ఇంట్లో ప్రాక్టీస్ చేసుకో, ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. ఒంటరిగా నడవటం కష్టం కానీ అసంభవం కాదు. బుద్ధుడు, గాంధీ, దయానంద్, వివేకానంద్, మీరా, కబీర్ మొదలగు వారు సమూహాలు తయారు చేయటలో సాధనములను సమకూర్చుకున్నట్టుకు ఎదురు చూస్తూ వేచి ఉండలేదు. ఆగారా, గ్రూప్ వస్తే చెప్తారని చెప్పుకుంటూ పోయారు. మనం చదువుకుంటూ పోతాం, వినేవాళ్ళకి చెప్పుకుంటూ పోతాం. వినరు నాతో చాలామంది అంటారు. ఇక్కడ క్రిస్టియన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ చెట్టు కింద కూర్చుంటాడు మైక్ వేసుకుని, విన్నా వినకపోయినా వాళ్ళు చెప్పుకుంటూ పోతాడు. అవునా? మరి మీరెందుకు చేయలేరు, ఎందుకు చేయలేరు, ఏంటి మీ బాధ, ఏం చెప్పాలో తెలియదు. ఇమ్మీడియట్గా మీకు వచ్చే జవాబు అదే, ఏం చెప్పాలి, యుగశక్తి గాయత్రి చూసుకోండి, ఆ రోజు పడిన ఆర్టికల్ని మైక్ పెట్టుకుని చెప్పేసుకోండి వచ్చేటి కింద. అర్థమవుతుందా? ప్రయత్నం ఏం చేయదు, ఒంటరిగా ఏం చెయ్యం, మళ్ళా వాళ్ళని వికరిస్తాం, వాళ్ళు ఏమో చేసేస్తున్నారండి, మాకు ఇంత అయిపోతుందని. వాళ్ళు చేస్తున్నది ఒక్క గురువుగారు చెప్పిందంతా వాళ్ళు చేస్తున్నారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏది చేయటం లేదు గురువుగారు చెప్పింది ఇప్పుడు. అంతే, సమయదానం, ఔషధానం, ప్రతిపాదానం అంతా చేసుకుంటూనే ఉన్నారుగా, మరి మనం ఎందుకు చేసుకోలేము? ఇంకోటిది ఎందుకు, నీ సమయం, నీ ప్రతిభ, నీ దానం ఇచ్చుకో ఒంటరిగా, అదేగా ఇక్కడ చెప్పింది. ఇక్కడ చూడండి, అభీష్ట దిశలో పయనిస్తారు, భగవంతునిపై భారం వేసి సఫలత అసఫలత భగవంతునికే వదిలివేస్తారు. అది ఎప్పుడు సంగతి చెప్తున్నాడు, మీరా గాంధీ వాళ్ళ సంగతి. ఇప్పుడు భగవంతుడు వదలటంలే, ఆయన మన వెంట పడుతున్నాడు, బాబు చేయండి మొర్రో అని. నెక్స్ట్, ఇందాక భగీరథ ప్రయత్నం గురించి చెప్పాం కదా, గంగని భగీరథ తెచ్చినట్టే జ్ఞానగంగను గురువుగారు శాంతిపుంజిలో తెచ్చారు. ఆ బొమ్మ అది కావాలంటే మీరు వేసుకుని మధ్య మధ్యలో అందరికీ చూపించొస్తూ ఉండు, లేకపోతే మీరు ఒక టైం టేబుల్ వేసుకుని ఇవాళ మేము సినిమా చూపిస్తామని చెప్పి ఇది చూపించండి. ఈ పాటలు కూడా చాలామందికి నచ్చుతాయి, అదొక వీక్లీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాగా వేసుకుంటే మీరు అడ్వర్టైజ్ చేస్తే దాని ఇష్టమైన వాళ్ళు వస్తూ ఉంటారు. ఎవరు రాలేదు మీరు చూసుకోండి. సరే, నిత్యము 10 పైసలు అంశదానంతో జరుగుతుంది. ఆ కాలంలో శాంతి కొంచెం స్టార్ట్ చేసినప్పుడు 70s పది పైసలు ఇచ్చేవారు. ఇప్పుడు రూపాయి, రూపాయి అంటే రూపాయినే, అంతకంటే 10 పైసల కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు. గురువుగారు ఏమిచ్చారో తెలుసా? ఆయన మొత్తం ఆస్తి, ఆయన భార్య నగలు అంతా ఇచ్చి కట్టాడు. అది ఎవరిని అడగలే. ఇంచేత 10 పైసల ఏదా ఇదా, మేము అంత చేసాం ఇంత చేసాం, ఆవిడ కోసం చేస్తున్నాం, మనకు నచ్చిందే చేస్తున్నాం. ఈ హార్స్ రేసెస్లో ఇంటినంతా అమ్మేసి కూడా హార్స్ రేస్ వేసి అడుక్కుతున్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఎవరిని అడిగి చేశాడు వాడు? ఆస్తినంతా అమ్మి ఇష్టమైంది కనుక చేశాడు. ఇక్కడే ఆస్తిని అమ్మమంటాం లేదు, ఏమంటాం లే, చిన్న ఆస్తి వదిలి పెద్ద ఆస్తిలోకి రమ్మంటున్నా. ఏం చేయగలము పెద్దది అని ప్లాన్ వేసుకోకుండా ఏదో ఒకటి చేయాలి. మీరు చేయగలిగింది ఏంటో ఆలోచించుకుని మొదలెట్టేయండి. సరే, ఇందాక అఖండ జ్యోతి ముందు 5 లక్షల మంది, ఆ 5 లక్షలు ఒక్కొక్కళ్ళకి ఒక్కటి చదివిస్తే 25 లక్షలు అయ్యారు. 50 సంవత్సరాలుగా 25 లక్షల మందితో అక్కడ నార్త్లో ఆయన డెవలప్ చేసి ఇప్పుడు బిల్లిగా ఇటు వస్తున్నారు. అక్కడికంటే స్పీడ్గా మనం డెవలప్ అవ్వాలి. చెంటే అక్కడికి మొదలెట్టాడు ఆయన, ఇప్పుడే ఉంది అంతా రెడీమేడ్. సరే, నా జీవన సర్వస్వం కూడబెట్టిన ఆస్తి, నా ఆలోచన పరివారం, దీన్ని వంశపారంపరం కంటే ముఖ్యమైనదిగా భావించవచ్చు. దీనినే శ్రద్ధ ఆసక్తితో యుగదేవత చరణాలకు అర్పించని నిశ్చయించానంటే, గురువుగారి వంశ పారంపర అంటే ఏంటి అంటే, ఆయన పుట్టిన వాళ్ళని కాదు, ఆయన ఆలోచనలకు పుట్టినవాళ్ళు. దాన్నే విని మానస పుత్రులు అంటావు. అంచేత గురువుగారు ఏం చెప్తున్నారు? నా మానస పుత్రులను, అంటే ఈ మార్గంలో మనం ఇక్కడ కూర్చొని వింటున్నామంటే మనం గురువుగారి మానస పుత్రులమేగా. ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు, నేను శ్రద్ధ ఆసక్తితో, మన శ్రద్ధ కాదు గురువుగారి శ్రద్ధ, యుగదేవత చరణాలకు అర్పించి నిశ్చయించాను అని ఈ పుస్తకం రాసినప్పుడు రాశాడు. 1985లో ఇంకా ఆయన శరీరం వదలబోయే ముందు రాసిన పుస్తకాలు. సరే, ఇప్పుడు ఆయన సమర్పించేప్పుడే చాలా టైం అయింది, ఇంకా ఆ వంశ పారంపర్యం కొనసాగుతుంది. మీతో, మీ ద్వారా వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా గురువుగారి యొక్క మానసపుత్రులే. నలంద విశ్వవిద్యాలయం, తక్షశిలా విశ్వవిద్యాలయం ఇలాంటి వాళ్ళు ఆ కాలంలో అంత పనిచేశారు. ఇప్పుడు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం వాళ్ళు అంతకంటే గొప్ప పని చేస్తున్నారు. ఇంకక్కడ జరిగింది చెప్తూ ఉంటారు, బ్రహ్మోత్సవంలో ఏం జరిగిందో అదంతా ఇప్పుడు మన ఉద్దేశ్యం కాదు. మన ఉద్దేశ్యం ఏంటంటే ఈ 20 పుస్తకాలు ప్రపంచానికి అందజేయటం. ఇందాక నేను చెప్పిందే ఫస్ట్ స్టెప్, ఆయన ఎలా చేశాడో చెప్పుకున్నారు. మీరు అదే చేయండి, మొదట్లో 1కి 5, తర్వాత 5 నుంచి 25, అంతవరకే మీరు చూసుకోండి. తర్వాత 25 వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. పుంచ కింద నింపు, 1, 2, 5 అనే ప్రక్రియ. దీని మీద పెద్ద ఆశను పెట్టుకున్నాము, ఇది గురువుగారి ఫార్ములా. ఆయన చెప్పినట్టు చేస్తే రిజల్ట్స్ వస్తాయి. 1, 5 ఇంకా సముద్రమందనం వంటి ప్రక్రియ జరిగి అందులోంచి ఒకదానిని మించి మరొక ప్రాణవంతమైన రత్నాలు బయటకు వచ్చి విశ్వవసనను స్వర్గతుల్యముగా చేసే రోజు దూరము లేదు. అప్పుడు చెప్పినప్పుడు 80s, ఇప్పుడు 2 ఏళ్ళే. దాని తర్వాత ప్రపంచంలో అందరికీ అర్థమైపోయి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి, అయిపోయాక ఇంక అందులో జాయిన్ అవుతూ ఉంటారు. యూనివర్సిటీ స్థాపించటాన్ని, కంప్యూటర్ని యూనివర్సిటీలో దూర్చటానికి కష్టపడ్డాం కదా. ఇప్పుడు మీకు సీట్ రావాలంటే కష్టం, ఇంచేత ఇప్పుడు దూరిపోండి. తర్వాత మళ్ళా మీరు దూరుతా ఉన్నా నేను నా రికమెండేషన్ పనిచేయదు. నెక్స్ట్ అదేమో, ఇంకా మహిళా విస్తరణ గురించి చెప్పారు. అందుకే అనుమతి పత్రం పొందిన తర్వాత రావాలి అని మనం ఇప్పుడేం పెడతాం, 2 అంటాం. ఓ సంవత్సరం పోయాక ఇంకా అనుమతి పత్రం, ఇది రికమెండేషన్, అన్నీ అక్కడ కావాల్సి వస్తాయి. ఇది ఇందాక నేను చెప్పాను, 9 రోజులు 5 రోజుల సాధనలో స్థూల శరీరం మాత్రమే మనం తర్వాత నేర్చుకుంటాం. తర్వాత ఏమని చెప్పాను నేను, గురువుగారి ప్రాణశక్తి, గురువుగారి తపశ్శక్తి మీకు వస్తుంది. అది అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంచేత చదువుకుంటే నేను చెప్పింది అర్థమైపోతుంది, దాటేయలేదు. ఇది ఇంపార్టెంట్. మన మాటలు ఇతరుల్ని ప్రభావితం చేసే శక్తి తెచ్చుకోవాలి. మనం మన మాట ఎదుటివాడు వినాలి. ఎలా వింటాడు? ఇందాక చెప్పిన కార్యక్రమాలు లేవటం, మంచినీళ్ళు తాగటం, యోగాసనాలు వేసుకోవటం, గాయత్రి జపం చేసుకోవటం, అంశదానం సమయదానం చేస్తూ మీ జీవితాన్ని గడుపుతూ ఉంటే, మీరు ఎంత తీవ్రంగా చేసుకుంటే, గురువుగారు 5 రోజులు చాలంటున్నాడు మీ వాక్యకి శక్తి రావటానికి. కానీ సీరియస్గా చెప్పే టీచర్ ఉండాలి. లేకపోతే 5 రోజులు కాకపోతే 4 రోజుల్లో వస్తుంది. అంతకంటే ఎక్కువ టైం పట్టదు ఈ యాంగిల్లో వెళ్తే. అప్పుడు సాధనతో సిద్ధి యొక్క సిద్ధాంతం సర్వవిదితమైంది. సిద్ధ పురుషుల్లో, మహాపురుషుల్లో మనం చూసే అసాధారణ శక్తికి మూలభూత కారణం వారి తపశ్చర్య. మిమ్మల్ని తపస్సు చేయమన్నారా? ఆయన ఇచ్చేస్తానంటున్నాడా? ఎప్పుడు ఇస్తాడు ఆయన? ఆయన పనిచేస్తే నువ్వు ఇంట్లో పని కూర్చొని చేసుకుంటూ ఆయన తపశ్శక్తి ఇమ్మన్నా ఎలా ఇస్తాడు? ఇవ్వటం తప్పు కూడా కాదు, తప్పేమో కూడా. ప్రాణశక్తి తపశ్శక్తితో పాటు వస్తుంది, అదే చెప్పాడు ఆయన. ఇక తపస్సు యొక్క స్వరూపం ఇందాక మీకు చెప్పిన కార్యక్రమాలే, అవి చేసుకోండి. ఈ 3 శక్తులు మీకు వస్తాయి: పరుశువేది, అమృతము అంటే కామధేనువు, కల్పవృక్షము. ఎప్పుడు చెప్తూనే ఉంటానుగా, గాయత్రి చేస్తే ఈ 3 వస్తాయని, ఓంకారం కరెక్ట్గా చేస్తే వస్తాయి. అప్పుడు మీకు దీనివల్ల భౌతిక శరీరంలో చేయగలిగే సామర్థ్యం వస్తుంది, దీనివల్ల ప్రాణశక్తి వస్తుంది, దీనివల్ల తపశ్శక్తి వస్తుంది. ఇది చూడండి, శాంతికుంజ సూత్ర సంచాలనలో ఏ ఋషి యుగ్మము యొక్క ప్రధాన భూమిక ఉన్నదో, వందనీయ మాతాజీ, పూజ్య గురుదేవులు. వారు శరీరము లేకపోయినా కూడా ఈ పుణ్యభూమిలో తమ అస్తిత్వాన్ని ఉంచుతామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. అక్కడే ఉంటాము, మీరు సశరీరంగా నన్ను చూడలేకపోవచ్చు, కానీ ఆయన ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళకు కూడా అలాంటి ఫలితాలు వస్తాయి. అది యూనివర్సిటీ, యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజీలో కూడా యూనివర్సిటీ నియమాలే ఉంటాయి కదా. అంచేత దీన్ని కనుక, లేక మన ఇల్లినైనా శాంతికుంజలాగా మార్చేయగలిగితే పరుషయుగ్మం యొక్క శక్తి మీకు నిరంతరం లభిస్తూ ఉంటుంది. కానీ ఇది చూసుకోండి బాబు, నేను చదవను. పిసినానితనము చూపు పని వారి అంటే అంటే మీకు ఏది నచ్చితే అర్థం తీసుకోండి. జై గురుదేవి. మొన్న ఒక పేరెంట్ వచ్చి అడిగారు, డాక్టర్స్ చెప్తున్నారండి మా పిల్లవాడికి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేయటం లేదు, ముందు అసలు ఆ డాక్టర్ పనిచేస్తుందో లేదో అడిగాను. నేను పనిచేయటమే ఎవరికి? దానికి శివతాండవ స్తోత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాగో మనం చివరిలో ఉన్నాం, పూర్ణిమ ధ్యానం చేయించాలనుకున్నాను. ఈ శివతాండవాన్ని మీరు చెయ్యాలి, లేచి నుంచోండి. ఆ అడుగులు కరెక్ట్గా పడాలి. ఇక్కడ మీకు డ్యాన్స్ చేయించటం లేదు, నేను మీ లెఫ్ట్ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ కావాలి. అది ఎప్పుడు కరెక్ట్గా అవుతే మీరు మొత్తం వస్తుంది. 12-14 శ్లోకాలు కనుక గాభరా పడకండి, సిగ్గుపడొద్దు, మోమాట పడొద్దు. స్టార్ట్. నేను లేస్తానండి, నాకు ఓపిక వచ్చాయి నాకు అంచేత. దీంతో ఈ పూర్ణిమ ధ్యానం పూర్తవుతుంది. ఇందులో లీనం అయిపోండి, లీనం అవటం నేర్చుకోండి. ఏది విరగొట్టకుండా చూసుకోండి పక్కన. నేను చూసుకోలేదండి అనకుండా, వైర్లు అవి లేకుండా చూసుకోండి. మీరే చేయమన్నారండి తాండవం అనకుండా. స్టార్ట్ చేయమ్మా, చాలా రిగరస్గా చేయండి. మొత్తం మత్తు వదిలిపోయి మీకే తెలుస్తుంది బ్రెయిన్ ఎలా నిలుపుతుందో.